పొందగలరు. మీకున్న భక్తికి, మీకున్న జిజ్ఞాసకి, మీకున్న ముముక్షత్వానికి నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఉండాలి, ఇటుకలు ఉండాలి, ఇసుక ఉండాలి, ఇంకా దానికి సంబంధించినటువంటి కలప, ఈ పరికరాలన్నీ ఉండాలి. ఆ పరికరాలన్నీ ఉన్నప్పటికీ కట్టడం ప్రారంభించకపోతే ఇల్లు పూర్తవు. పరికరాలు ఉండాలి, పరికరాలన్నా ఆ పరికరాలు కట్టవద్దు. మనకి కట్టాలనే సంకల్పం లేకపోతే దగ్గర డబ్బున్నా ఆ పరికరాలన్నా ఇల్లు కట్టడం ఇల్లు పూర్తవదు. మనకి ఇల్లు కట్టాలనేటువంటి సంకల్పం రాకడం చూస్తే ఆ పని పూర్తవు. ఈ ఆధ్యాత్మిక విషయం కూడా నుంచి అదే జ్ఞాన సముపార్జన కూడా కొంత ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఇటుకు సిమెంట్ కలప ఎలా సంపాదించుకుంటాము, అలా సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. సత్వగుణం సంపాదించుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఆ లోపల నుంచి ఉడికి ఉడికి మనం ఆ నిర్వాణ సుఖాన్ని పొందాలి, మోక్షం పొందాలి. లోపల చైతన్యండి, ఒక నిజం ఉండి ఒక నిజం చైతన్యం. దానికి పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. అజ్ఞానానికి సంబంధించిన ఆకలికి మనస్తత్వం దానికి లేదు. అజ్ఞానం అనేది ఒక అడవి, అది ఎలా ఉంటుందో లోపల చైతన్యానికి తెలియదు. ఆ చైతన్యం మన హృదయంలో ఉందని గ్రహించిన వాళ్ళు, దాన్ని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు, మొదలైన పెద్దలందరూ కూడా వాళ్ళు ఏ సుఖాన్ని అనుభవించారో, ఏ శాంతిని అనుభవించారో, ఏ దుఃఖరహితమైన స్థితిని పొందారో, ఆ స్థితిని మన చేత పుణ్యింపజేయటానికి మన కోసం తప్పించి మనకు బోధించారు. మన పట్ల ప్రేమ లేకపోతే, మన పట్ల ఆప్యాయత లేకపోతే ఆ బోధన కూడా, బోధించడం కూడా, టీచింగ్ కూడా జరగదు. టీచింగ్తో పాటు వాళ్ళు మనకి అనుగ్రహాన్ని కూడా ప్రసాదించారు. ఆ ఇల్లు కట్టడానికి ఎక్విప్మెంట్ ఎలా కావాలి? సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. ఆ ఇల్లు పని బాగా జరగాలంటే మనకి ఆ ఇల్లుకి సంబంధించిన పరికరాలన్నీ ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ ఆత్మజ్ఞాన సముపార్జన కూడా కొన్ని పద్ధతులు ఉపాయాలు చెప్పారు. ఒక తిండి, రెండు మాట, మూడు నిద్ర. ఈ మూడు అక్షరమే జాగ్రత్తగా ఉండాలి. మూడు మీకు ఆత్మ, మీకు అసలు మోక్షం అనేది కావాలంటే ముందు ఈ మూడు అక్షరమే జాగ్రత్త పడాలి. ఇవన్నీ పునాదులో రాళ్ళు. పునాదులో రాళ్ళు వేయకుండా, పునాదు చేయకుండా, పునాదులు ఇటుకీ లేకుండా, పునాదులో రాళ్ళు లేకుండా భ్రమం లేవదు. అదేవిధంగా ఇది పునాదు లాంటిది. ఒకటి తిండి, ఒకటి జాగ్రత్త. మనం ఉండవలసినది ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నాం, ఉండవలసినంత జాగ్రత్తగా ఉంటాం. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండేవాడే తిండి విషయం జాగ్రత్తగా ఉంటాం. ఒకటి తిండి, రెండు నిద్ర. అంటే సరిపడి నిద్రపోవాలి, కానీ ఎక్కువ నిద్రపోతే సాధన చేసుకోవడానికి టైం. మూడు మాట. మాటగాడు 90% ఆలోచిస్తేనే కానీ ఒక మాట మాట్లాడుకోడు. తగ్గిన తరపు తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. మనకి సర్దార్ పటేల్ అని ఒక నాయకుల్లో ఒక ప్రధానమంత్రి చేశారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశానికి ఉప్పు మనిషి ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అది మాటలు చాలా తక్కువ చెప్పాడు. ఏదైనా పెద్ద పెద్ద సభలకు కూడా పిలిచి నేను అరగంట కంటే మాట్లాడేవాడు కాదు, పని చేసి చూపించేవాడు. పార్లమెంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆ మూడితో చెప్పి పెద్ద లక్షలాలు వచ్చిన సభల్లో కూడా అరగంట కంటే మాట్లాడింది మటుకు పని చేసి చూపించేవాడు. దేశం కోసం ఎవడైనా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఆయన కూడా ఆయన దగ్గర పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు నల్లలో పెట్టకుండా పార్లమెంట్లో ఆ పొరపాట్లు ఏమీ చేశానని చెప్పాడు పట్టారు. అంటే వాడు మన దేశం గురించి కష్టపడి పనిచేస్తున్నారు, ఏదో చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు నేనే చేశాను, నేను చెప్పిన వలన పొరపాటు చేశారని చెప్పాడు పట్టారు. అంటే వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచడం కోసం, ఆత్మబలం పెంచడం కోసం ఏదైనా ఒక డ్రాఫ్ట్లో కానీ లేకపోతే ఒక చేతిలో కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తే దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తే ఆయన కూడా ఉంది ఆపేశాడు, ఆ పొరపాటు వాడు చేయలేదు నేనే చేశానని చెప్పాడు పట్టారు. అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం చెడిపోకుండా ఉంటాం కోసం. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ మాట్లాడేవాడు. ఎంత క్రమశిక్షణ గల మనిషి అంటే పటేలు. ఒకసారి కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు అడ్వకేట్ అని పెద్ద ప్లేయర్ ఆయన. ఆర్గ్యుమెంట్ చెప్తాను ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటాడంటే ఎందుకు చెప్తున్నాడు. ఎక్విప్మెంట్ ఆయనకు ఉండడానికి ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది, భార్య చనిపోయిందని, ఆయన భార్య చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఆర్గ్యుమెంట్ అరగంట చెప్పాడు, ఇంకో అరగంట చెప్పాలి. ఆ కాగితం తీసుకుని జైల్లో పెట్టుకున్నాడు. మిగతా అరగంట చెప్పాల్సింది చెప్పేశాడు. ఆ విషాదం కూడా ముఖంలో కనపడదు, విషాద రేఖలు ముఖంలో కనపడదు. ఆర్గ్యుమెంట్ చెప్పేసిన తర్వాత అప్పుడు సబ్ జడ్జి తోడు చెప్పాడు, ఇలా నా భార్య పోయిందని టెలిగ్రామ్ వచ్చిందని వెళ్ళి వస్తున్నాను. ఆశ్చర్యపోయాడు జడ్జి. ఆర్గ్యుమెంట్ చెప్పడంలో కూడా ఏమీ పెట్టాడు బాగోలేదు. ఆ జడ్జికి ఆశ్చర్యం కలిగింది, ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడని మనుషు. వాళ్ళు తొందరగా స్థితప్రజ్ఞ స్థితి పొందుతారు వాళ్ళు. అంటే మీకు ఎందుకు చెప్తానంటే, ఏమి ఎక్విప్మెంట్ లేకుండా పునాది లేకుండా మేము ఏదో పెద్ద పెద్ద 4 గంటల మేడ కట్టేస్తామంటే చాలు. మనం కింది కాడ జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మాట కాడ జాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఇక నిద్ర కాడ జాగ్రత్తగా ఉండమనుకోండి, అవి పునాది రాళ్ళు అంటే ఏమి జాగ్రత్త ఉండదు. మేము ఆత్మజ్ఞానం సంపాదించేస్తాం, ఆత్మానుభవం సంపాదిస్తాం, బ్రాహ్మణ స్థితిని పొందుతామంటే ఆ మాటలకు అర్థం లేదు. తర్వాత రమణ మహర్షి గారు చెప్పారు, ఇతరుల గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోకుండా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణాన్ని జరుగుతున్నాం అనుకోండి, మీకు రైల్వే స్టేషన్ లో రాసి ఉంచుతారు మాటలు, లెఫ్ట్ లగేజ్ మోర్ కంఫర్ట్, తక్కువ సామానంతో అలాగే మీ ప్రయాణం సుఖంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ బోర్డు మీద మాటలు రాసి ఉంచుతారు. అలాగే మనకు సంబంధించిన వివరాలు మనం చూసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా అడిగితే సలహా చెప్పవచ్చు. అతిగా ఇతర వివరాల్లో కలగ చేసుకోవడం వల్ల ఈ లగేజ్ పెరిగిపోతూ ఉంటుంది. లగేజ్ పెరుగుతూ ఉంటే మీ స్టోరేజ్ మెరుగుతూ ఉంటుంది. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు కలగ చేసుకోవాలని అతిగా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళకి వాడి పనిదారు చూసుకోవచ్చు, అవసరమైతే మాట సహాయం చేయొచ్చు. అతిగా కలగ చేసుకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ ఉంటుంది, ఎంతవరకు అవసరమో అంతవరకు ఇంటర్ఫీర్ అవుతారు. ఈ ఆధ్యాత్మిక పురోగతికి మీ అవసరాలు మీరు చూసుకుంటూ ఇతరులకు ఏదైనా మాట సహాయం చేయొచ్చు, ఇతరుల అవసరాలు ఏదైనా కొంత చూడవచ్చు, కానీ అతి పనికి రాదు. దానివల్ల మీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. మనకి భగవంతుడి అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మోక్షం పొందాలి, నిర్వాణ బుద్ధుడు ఏ నిర్వాణ సుఖాన్నైతే పొందాడో, ఏ నిర్వాణ స్థితిని పొందాడో, ఏ పూర్ణ జ్ఞానాన్ని పొందాడో, ఏ బ్రాహ్మణ స్థితిని పొందాడో, ఆ స్థితిని మనం పొందటానికి మనకు కొంత ఎక్విప్మెంట్ లేకుండా దాన్ని పొందాలి. దేవుడి గురించి, దెయ్యాల గురించి ఈ కొబ్బరిమలు రాయటారు, ఓ పసుపులు కొంకుల గురించి బుద్ధులు ఎప్పుడు మాట్లాడలేదు. డైరెక్ట్ గా మీ మనస్సుని మీ జీవన హృదయంలో పంపడానికి, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే భ్రమం ఉందో, అక్కడి నుంచి డైరెక్ట్ గా మనస్సుని ఇక్కడ పంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ మిగతా విషయాల గురించి బుద్ధులు మాట్లాడలేదు. మధ్యవర్తులతో సంబంధం ఆయన పెట్టుకోలేదు. అందుచేత మనకేం చేయాలంటే, అన్నీ ఉన్నప్పటికీ మనం ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా నడిచినా పర్వాలేదు. అసలు లోపల ఎంతవరకు మనం అభివృద్ధిలోకి వస్తున్నాం, ఆ ప్రయత్నం ఏదైనా అసలు నెమ్మదిగా నడిచినా నడక నడుస్తుంది, లోపల మనకు ఆ శాంతి సుఖం ఏమైనా తెలుస్తుంది, 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం, ఎంతవరకు మన అభివృద్ధి ఎంతో కంటే మనకు కలుగుతుంది, లేదా ప్రయాణం ఆగుతుంది, లేకపోతే ప్రయాణం సాగుతుంది అని మీరు ఎప్పుడో ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ గురించి మీకు విశ్లేషణ, మీ గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. అంటే మన మనసులో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, మీ గురించి ఒక అవగాహన ఉండాలి. మనకి ఏ వాసన ఉంటే ఆ వాసన ఉంటే నిలవనిపిస్తుంది, మనకి ఏ తలంపు ఉంటే ఆ తలంపు ఉంటే నిలవనిపిస్తుంది. కానీ ఏమీ నిజం కాదు, ఇదంతా స్వప్న సమానం. మనకి జిల్లు తినాలని తలంపు వచ్చింది, అది ఉంటే నిజానికి ఏం లేదనిపిస్తుంది. అయితే మనకి ఏదైనా కోరిక కలిగింది అనుకోండి, ఆ కోరిక ఉంటే నిజం ఇంకోటి ఏం లేదనిపిస్తుంది. అంటే లోపల పూర్వజన్మ నుంచి మనకు వస్తున్నటువంటి ఆ వాసనలోంచి, ఆ సంస్కారం నుంచి తలం పడుతుంది, ఆ తలంపు ఒకటే లేదని ఆ టైం కలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం భగవంతుడు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని, ఇదంతా కూడా వాసన చేసే పని, సంస్కారం చేసే పని, భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి భగవంతుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విని గురువు అనుగ్రహం వల్ల, ఈశ్వరు అనుగ్రహం వల్ల ఈ వాసన నుంచి విడుదల పొందాలనేటువంటి ఆ సంకల్పంతో మనం పనిచేయాలి. మీ తల్లిదండ్రులు మీ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులే మీకు మంచి చెప్తారు కానీ చెడ్డ చెప్పడం. అటువంటి భగవంతుడు ఈ జీవకోటి అంతరికి తండ్రి, ప్రకృతికి తండ్రి, ఈ పంచిపోతారు తండ్రి. ఎవరి వల్ల అయితే ఈ అస్తిత్వం ఉందో, ఈ సృష్టి అంతా ఎవరి వల్ల అయితే మీదంతా ఏర్పడిందో, అతను మనకు మంచి చెప్తాడు కానీ చెడ్డ చెప్పడు. కానీ అతను చెప్పేది మంచిని మనం గుర్తించడం లేదు. ఏం చేయండి, మన వాసన గుర్తించబోటం లేదు. ఆయన దయ్యంతో ఎవరు దయ్య, ఆ ఈశ్వరుడు కనుక పరమేశ్వరుడు, పరమేశ్వరుడు నారాయణుడు కనుక దయ్యంటే ఆయనలో మన ఐక్యం చేసుకుంటాడు. ఆయన దయ లేకపోతే, ఆయన కరుణ లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన అనుగ్రహం మనకు లేకపోతే జన్మలు చావుడు పుట్టుకులు చావుడు పుట్టుకులు ఇందులో దొర్లించి పడేస్తాం. ఆయన దయ లేకుండా ఆయన పాదాల దగ్గరికి ఇచ్చారు, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పాదాల దగ్గరికి ఇచ్చారు. అంటే నాటేందు గౌరవించి రాగదేశాలతో ఇష్టాలు ఇష్టాలతో చెప్పి మాటలు మనం పట్టించుకోకూడదు. కొంతమంది రోజు 10 రకాలుగా మాట్లాడతారు. రాగదేశాలు ఉన్న వాళ్ళు మాత్రం మనం పట్టించుకుంటుంది, రాగదేశాలకు అతీతంగా ఉన్నవాళ్ళు, ఇష్టాయిష్టాలు అతీతంగా ఉన్నవాడితో, అజ్ఞానాలకు అతీతంగా ఉన్నవాడితో మాత్రం ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరికైతే శాంతి ఉందో, ఎవడైతే ఈ అజ్ఞానం అరణ్యంలోంచి, అడవిలోంచి, ఫారెస్ట్ లోంచి ఎవడైతే విడుదల పొందాడు, ఆ మాటకి మనం గౌరవం ఉండాలి. కానీ అజ్ఞానం నిలబడి అడవిలో ఆ ఫారెస్ట్ లోని చెప్పేవాడు మాత్రం మనం గౌరవించుకోక్కర్లేదు, పట్టించుకోక్కర్లేదు. అంటే ఎక్విప్మెంట్ ఎన్ని ఉన్నప్పటికీ, ఇల్లు కట్టుకునే సామాన్యం ఎంత ఉన్నప్పటికీ, మనం కట్టడం ప్రారంభం తప్పితే ఇల్లు ఎలా ప్రారంభమవుతాం? అలాగే మనం సాధన చేయాలి, అభివృద్ధి ఆ సాధన ప్రారంభించకపోతే, మన విషయం తెలిసినప్పటికీ ఆ సాధన ప్రారంభించకపోతే గమ్యానికి చేరగా. భగవాన్ ఇక్కడ ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఎవరు వచ్చినా మిమ్మల్ని మీరు తెలుసుకోమని మీరు అంటూ ఉంటారు. నన్ను నేను తెలుసుకుంటాననుకోండి, నన్ను నేను తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టేనా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన కళ్ళతో చూసే శివుడు. ఒకవేళ మనకు శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, ఇక్కడికి వచ్చి నిజంగా శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, ఒక మాట మీరు గుర్తులో పెట్టుకోండి, ఈ శివుణ్ణి చూసేవాడు ఎంతనే జ్ఞానం, ఆ శివుడు కూడా అంతేనే. నేను శివుడు నాకు శివభక్తి ఉందనుకోండి, నాకు శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, కనిపిస్తే శివుణ్ణి చూస్తున్నాను నేను. ఈ చూచేవాడు ఆ శివుడు కనిపించే శివుడు నిజమే, కానీ వాడు పరమార్థకి సత్యం కాదు. ఈ చూచే నేను శివుని చూశానని చెప్పేవాడు ఎంత నిజమో ఆ శివుడు కూడా అంతేనేది. కానీ నీ చూడటానికి, నీ చూడబట్టానికి రాకపోతున్న నిజమైన శివుడు ఇక్కడ ఉన్నాడు. ఆ శివుని మనం పొందినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, జ్ఞానమే శివుడు, సుఖమే శివుడు, మన శుభాన్ని కోరేవాడే శివుడు. వాడిని పొందినప్పుడు, మన హృదయంలో ఉన్న శివుణ్ణి పొందినప్పుడు, అది కడసారి జన్మ, చివరి జన్మ. అప్పుడు వాడు ఈ మరణ సంబంధం, మరణంతో ఉన్న సంబంధం, జన్మతో ఉన్న సంబంధం, అజ్ఞానంతో ఉన్న సంబంధం, హృదయంలో ఉన్నటువంటి నిజమైన శివుణ్ణి దర్శనం చేసుకునే వాడికి ఆ మరణంతో ఉన్న సంబంధం, జన్మతో ఉన్న సంబంధం, అవిద్యతో ఉన్న సంబంధం, దుఃఖంతో ఉన్న సంబంధం, వేదలతో ఉన్న సంబంధం, సఫరింగ్ దానితో ఉన్న సంబంధం పూర్తిగా వేరుతో సహా తెలిపోతుంది. మరి మీ ఇంట్లో ఏదైనా పెళ్లిళ్ళు అవుతున్నాయి అనుకోండి, ఓ 10 రోజులు ఒళ్ళు అంతా బాడీ చేసేసుకుంటారు. నువ్వు వచ్చిన చుట్టాన్ని గౌరవించకపోతే వాళ్ళ కోపాలు పోనాడు, ఏదో అడవడుగా ఉన్నారు పాపం, మహిళ ఏం గౌరవిస్తారని వాళ్ళు అనుకోరు. పెళ్లి అయిన తర్వాత ఒక నెల వాళ్ళు, పెళ్లి 3 నెలలు ఒళ్ళు అంతా బాడీ చేసేసుకుంటారు. ఎవరింట్లో పెళ్లి అయిన ఉంటే, ఎవరింట్లో చచ్చిపోయిన ఉంటే, చచ్చిపోయిన వాళ్ళు ఇల్లంతా గోళ గోళ కింద ఉంటుంది. అక్కడ చూసేది వాళ్ళు కొంతమంది, ఆడు కొంతమంది, ఏడు కొంతమంది, ఆ 11వ రోజు 12వ రోజు అదో కలరు. అక్కడికి బాగుండదేమని మనం ఏడవటం, ఆ చచ్చిపోయినప్పుడు 100 ఏళ్ళు ఉన్న ఆడుకోవాల్సిన ఏడవటం, బాగుండదేమని ఏడవటం. అంటే ఇది చెప్పాలంటే ఏదో రకంగా, ఇప్పుడు ఈ చావులు వచ్చినా, పుట్టుకులు వచ్చినా, పెళ్లిళ్ళనే ఎంతోమంది కష్టపడుతున్నాం. ఈ బాధలు మనం సంసారంలో పడే బాధల్లో పదే వంతు పడితే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకని ఇచ్చారు ఇంటికి వీళ్ళు అడిగి ఏంటంటే, మనని మీ వచ్చిన వారితో అలా మిమ్మల్ని తెలుసుకొని, నేను తెలుసుకొని పాటకుండా మీకు అలవాటైపోయింది. మరి మేము నేను తెలుసుకుంటా అనుకోండి, మరి నేను తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్టాను. ఆయనకి ఒక అలవాటు. గణపతి శాస్త్రి గారు ఏమన్నారంటే, ఎందా ఆ బాణం వదిలేయండి, మిగతా మంచి మాట్లాడుకున్నాను, నేను తెలుసుకుని నేను తెలుసుకో, ఆ గొడవ వదిలేయండి, మిగతా విషయాలు మాట్లాడుతున్నాను. కానీ భగవాన్ కదా అలవాటు, నువ్వు తెలుసుకొని నువ్వు తెలుసుకో అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదు, ఏదైతే నువ్వో ఆ నువ్వు కానీ దానితో తాదాక్ష్యం పొందుతున్నావు అని చెప్పి నేను నువ్వు తెలుసుకొని అంటూ చెప్తున్నా అంటే, నేను నువ్వు తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టే. దేవుడికి భిన్నంగా నువ్వు లేవు, దేవుడికి వీలైన నిజం దేవుడికి భిన్నంగా లేదు. పైగా దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు నిజమైన దేవుడు, కనిపించి వెళ్ళిపోయే దేవుడు కాదు, 24 గంటలు నీ కూడా ఉండే దేవుడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్టే. నిన్ను నువ్వు తెలుసుకోవనకు, నేను దేవుడిని చూశాను, నాకు దేవుడు వరాలు ఇచ్చాడు, అక్కడ చూశాను దేవుడిని, ఇక్కడ చూశాను దేవుడిని, నీ కథ కనిపించింది దేవుడు ఒక నిజమైనా, ఆ దేవుడు నిజమైన నీ కథతో చూసేవాడే అంటే నిజం, వాడే అంటే నిజం. కానీ అది పారమార్థిక నిజం కాదు, అది అంతని సత్యం కాదు. నీ కళ్ళతో చూసిన దేవుడు వల్ల నువ్వు పునర్జన్మలోంచి బయటకు రాలేవు, అజ్ఞానంలోంచి బయటకు రాలేవు. ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, మంచి పనులు చేస్తే మంచి జన్మలు రావచ్చు, కానీ అది కూడా ఖర్చు అయిపోతుంది. మంచి చేస్తే సుఖం వస్తుంది, కాలప్రాబ్లం అది ఖర్చు అయిపోతుంది. ఏదైనా చెడ్డ చేస్తే పాపం వస్తుంది, ఆ పాపం వల్ల దుఃఖం వస్తుంది, కాలప్రవాహంలో కూడా దుఃఖం ఖర్చు అయిపోతుంది. అది కాలప్రవాహంలో కొట్టిపోయే నథింగ్ డిస్టన్స్ హెవెన్ ఫర్ డెస్టినీ వాల్మీకి అంటాడు రామాయణంలో. కాలప్రవాహానికి అతీతంగా నిలబడి ముందే వస్తువు సృష్టిలో ఏదీ లేదు. 1960 సంవత్సరాలు అప్పు ఎక్కడ పెరుగుతుందో బిజినెస్ చేసుకోవడానికి మనకు అప్పు ఎక్కడ పెరుగుతుందో అప్పు ఎక్కడ పెరుగుతుందో తెలియని వాడికి ఇప్పుడు 2,000 కోట్ల ఉంది ఒక ఆయనకి. భగవంతుడు ఒక దరిద్రుని ధనవంతుడి కింద చేయగలడు, ఒక ధనవంతుని దరిద్ర కింద చేయగలడు. భగవంతుడు అనుగ్రహం ఉంటే ఒక అజ్ఞాని జ్ఞాని కింద చేయగలడు. భగవంతుడికి అసాధ్యం అంటే సృష్టిలో ఏమీ లేదు, ఏదైనా చేయగలడు. ఆయన సర్వస్వతంత్రుడు అని చెప్పి ఆయన మనకు ఆయన స్వరూపం మనకు వ్యక్తి మేరకు స్వతంత్రమైన సుఖం కానీ, స్వతంత్రమైన శాంతి కానీ, స్వతంత్రమైన ఆనందం కానీ లేదు. ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ బ్లిస్, ఇండిపెండెంట్ పీస్. ఎప్పుడైనా ఈ ముసలమ్మలతో చెప్తాను మీ మనవరాలు బాధపడతాను ఏదైనా పెట్టరాదండి మీరు, వాళ్ళ మనవరాలు బాధపడతాను నాకు తెలుస్తుంది అనుకోండి తెలిస్తే అంటారు. ఏమంటే మనం ఏదో పెడతామనుకోండి పెట్టడానికి వాళ్ళకి అసలు ఉండాలి కలిగి ఉండాలి కానీ మనం పెట్టింది అని చెప్పి ఉంటుంది అంటారు. కరెక్ట్ అవి చెప్పింది ఏదో పెడతాం అనుకోండి మనం పెట్టకూడదు అని కదా, ఏదో పెడతాం అసలు సొంతం ఉంటూ కొంత ఉంటూ మనం పెట్టిన దానికి లేనింపు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎందుకు చెప్తున్నా అంటే పెట్టింది అని చెప్పి నిలబడుతుంది. బయట వస్తువుల మీద బయట వ్యక్తుల మీద ఆధారపడి వచ్చే సంతోషం ఎంతవరకు నిలబడుతుంది మనకి? ఆ స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్గా హ్యాపీనెస్ రావాలి. కేవలం ఇతరుల మీద ఆధారపడి మన శాంతి ఎంతకాలం కాపాడుకుంటాం? అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే నువ్వు నేను తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టు, దేవుడికంటే భిన్నం కాదు, దేవుడికంటే వేడుగా నువ్వు లేవు. నేను తెలుసుకోకుండా కాదు, దేవుడు ఎక్కడైనా కనిపించినది వ్యవహారిక సత్యం, అది వరాలవచ్చు నువ్వు పొందొచ్చు. అంటే ఏదైనా మంచి చేస్తావు అనుకో చెయ్యి, ధర్మలమైన బుద్ధితో చెయ్యి, సత్యగుణంతో చెయ్యి. నువ్వు చేయి చేసి పని ఎడం చేసి తెలియకుండా చేయి, నీ ఎడం చేసి తెలియకూడదు. అది చేసి నిర్మలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అలా చెయ్యవనుకో నువ్వు అదే బయట ఏ మంచి పనులు చేస్తామనుకో, ఏదో పబ్లిసిటీ కోసమో ఆడంబరం కోసమో గొప్పల కోసమో సమాజంలో కీర్తి కోసమో చేస్తామనుకో ఆ సమాజంలో గౌరవం రావచ్చు, దాని లోపల కుళ్ళిపోతాం. కొంతమంది బయట మంచి పనులు చేసినట్టు కనిపిస్తారు, లోపల కుళ్ళిపోతూ ఉంటారు. ఈ మంచి పనుల తాలూకు గౌరవం రావచ్చు, లోపల కుళ్ళి ఉన్నది పునర్జన్మకు వచ్చేస్తుంది. అంటే మీరు చేసే మంచి పనుల వల్ల రజోగుణం పెరిగితే ఆ రజోగుణం మీకు రాబోయే జన్మలో మీకు మరీ చెడ్డ చేసి పెడుతుందో, చేసే పని కూడా నిర్మలంగా ఉండాలి, ఆందోళనగా ఉండకూడదు. మనం నేరడి మీద వచ్చామంటే నేరడి మీద వచ్చి వెళ్ళామంటే అసలు వచ్చేటట్టు జాగ్రత్త తెలియకూడదు వాడికి. ఎందుకు ఇక్కడ అల్లరి చేయడానికి వచ్చాము మనం, మా పని ఏదో మనం చూసుకోవడానికి వచ్చాం. రమణ మహర్షి గారు వచ్చి అడిగేవారు కొంతమంది రమణాశ్రంలో చాలా లోపాలు ఉన్నాయి అంటే అన్న ఉంటూ ఉండొచ్చు, మీరు కాకినాడకి వచ్చారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు ఆ పని చూసుకుని వెళ్ళండి. ఇక్కడ లోపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి మీరు అంటున్నారు, లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు సవరించడానికే మీరు కాకినాడ నుంచి ఇక్కడికి వస్తారు. ఒకవేళ లోపాలు సవరించాలో ముద్దు ఉందంటే కాకినాడలోనే సవరించండి మీరు, అంత దూరానికి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లేదు. అంటే ఈ భూమి మీదకి ఎందుకు ఏ పని మీద వచ్చో ఆ పని చూసి భూమి మీద ఎవరింటికైనా రాగద్వేషాలు ఉంటాయి, ఏ దేశమైనా రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉంటానంటే లోకం ఇది. అంటే ఒక్కతో ఒక వంకర్ని ఎవడో ఏ మనిషి సరి చేయలేడు, అలాగే లోకానికి కూడా నూటికి నూరిపోవాలి ఎవడో సరి చేయలేడు. మన లోకం మీద ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళాలి కానీ అతిగా లోక విషయాల్లో కల చేసుకుంటే ఆత్మజ్ఞానం రాదు సరికదా, లోకవాసన పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం వచ్చిన పని మీద చూసుకెళ్ళాలి. అంటే నీకు వ్యవహరిస్తాం అనుకోండి చివరికి లోకవాసన పెరుగుతుంది, అదే మనం బంధిస్తాం. అంటే ఎవరో మనల్ని బంధించడం లేదు, మన మాటలు మనం బంధిస్తున్నాయి, మన అజ్ఞానం మనల్ని బంధిస్తుంది, మన వాసనలు మనం బంధిస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు దయ లేకుండా, ఈశ్వరుడు మాట పట్ల మనకు ఆదరణ లేకపోతే, శ్రద్ధ లేకపోతే అజ్ఞానం నుంచి విడుదల పొందడం, బంధం నుంచి విడుదల పొందడం, బంధం అంటే ఏం లేదు, లోకం పట్ల మనకున్న భ్రాంతి బంధం. కంగారు పడకండి, వేదాంత మాటలు తీసుకుని కంగారు పడకండి. లోకం పట్ల మనకున్న భ్రాంతి, విషయాల పట్ల మనకున్న భ్రాంతి, వాసన పట్ల మనకున్న బ్రాంచి, అదే బంధం. బ్రాంచ్ పోయింది అనుకోండి బంధం నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే మాటలు చెప్పుకోవడం తేలిక, ఆ బ్రాంచ్ నుంచి విడుదల పొందడానికి ఈశ్వరుడు కరుణ లేకుండా సాధ్యం కాదు. అది ఈశ్వరుడు పాదాలు ఎందుకు మీరు భక్తి నుంచి పెట్టండు. మనుషుల్లో 180 పిచ్చోళ్ళు, 180 పిచ్చోళ్ళు సమాజంలో. అంటే వాళ్ళ మాటలకు మనం వినిస్తున్నాం కానీ ఈశ్వరుడు మాటేంది మనకు గౌరవం లేదు. అదే కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, నువ్వు నేను మాట్లాడుకున్నాం, ఈ మాటను అర్థం చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాళ్ళు వంట పట్టించుకుని ప్రశాంతం ఇతరులకు కూడా అర్థంగా చెప్తే వాడు ఈ భూమి మీద నాకు బాగా ఇష్టడు, వాడు మనగ్రహానికి పాత్రుడు అవుతాడు, కాదు కాదు నా స్వరూపానికి, నా స్వరూపాన్ని వాడికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా మీ తల్లిదండ్రులు మీ శ్రేయస్సు కొడితే శ్రేయస్సు కొడితే చెప్తే మాట దారిపోయి ఎవరని చెప్తే కొంతమంది నా మాటలు వింటారు. ആ ഉന്നതന്ത ക്ഷവറം കിട്ടിയേക്കാം അമ്മയുടെ ചിത്തും നാനയുടെ ചിത്തും എന്തെങ്കിലും ഒരിഷ്ടമുണ്ട്. ആ ഉന്നത ക്ഷവറമായിക്ക് ക്ഷവറായിക്കാണ് ഇവരും രാജൻ ചിത്തര ചാരമുണ്ട്. ഇത് കൊണ്ടും തരിതങ്ങളുമായിട്ട് ഗൗരവിച്ചു വാളെ ചെത്തി എന്തു ചെത്തരനായി ആ റോഡിൽ എല്ലാം ഒരു മാറ്റേ ചെത്ത ആടി എന്തോർക്കും ക്ഷേമം കോർത്തടു. നമ്മക്കെന്ത് എക്കും ക്ഷേമം കോർത്തട റോഡ് എന്ത് ചെയ്തു കൊടു. അത് മാത്രം കൂടെ ചെന്ന ചെന്ന വിഷയം കൂടെ അർത്ഥം കാണും വാളക്ക് മനക്ക് ജ്ഞാനം കിട്ടി. നീ ജീവിതം സുന്ദരം ഉണ്ടാല് നീ ജീവിതത്തിലോ സൗന്ദര്യം ഉണ്ടാല് നീ ജീവിതം സുന്ദരംഗം ഉണ്ടേ നീ ജീവിതത്തിലോ സൗന്ദര്യം ഉണ്ടേ రెండు కళ్ళు కూడా రెండు కళ్ళు కాదు అసలు మామూలుగా ఉన్న అందాన్ని కూడా ఒకసారి మనం రెండు కళ్ళు ప్రకృతిలో ఉన్న అందాన్ని ఒకసారి రెండు కళ్ళు చూడు రెండు కళ్ళు సరిపోయి సౌందర్యాన్ని చూడటానికి అనిపిస్తుంది. మామూలుగా భౌతికమైన వస్తువులో ఒకసారి రెండు కళ్ళు సరిపోయి మనం ఆ చూడటానికి అంటే లోపలన్న వస్తువు సౌందర్యం దానికి వర్ణించడం సౌందర్యాన్ని ఆ సౌందర్యాన్ని నేను చూడటానికి రెండు కళ్ళు సరిపోయి అసలు ఈ కళ్ళతోటే నువ్వు ఆ సౌందర్యాన్ని చూడలేవు నీకు జ్ఞాననేత్రం ఇస్తాను చూడు అర్జున అన్నాడు. ఈ భౌతిక నేత్రాలతో హృదయంలోని సౌందర్యం నువ్వు చూడలేదు. ఏ థింగర్ డ్యూటీ ఇది జాయ్ ఫర్ ఎవర్. సౌందర్యంతో కూడినటువంటి వస్తువే శాంతితో కూడినటువంటి వస్తువే జీవితం పొడుగులోనే ఆనందాన్ని కలగజేస్తుంది. శరీరం ఉన్నా లేకపోయినా ఏ థింగర్ డ్యూటీ ఇది జాయ్ ఫర్ ఎవర్. ఇలా పచ్చగా ఉండి రేపు వెళ్ళిపోయే వస్తువు కాదు నీకు ఆనందాన్ని కలగజేసింది. సర్వకాల సర్వవస్తువులు ఎప్పుడు ఏది ఏ వస్తువుకైతే సౌందర్యంతో కూడిందో ఆనందంతో కూడిందో నిర్మలంగా ఉందో అదే నీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. ఇవాళ పచ్చగా ఉండి నీకు వెళ్ళిపోయేది కాదు నీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. అయితే లోపల వస్తువు అగ్నిగా ఉండదు చాలా జీటీగా ఉంటుంది. లోపల సౌందర్యమే స్వర్గం. నీకే జ్ఞానం కలిగిందనుకోండి నీకే లోపల సౌందర్యం అందిందనుకోండి లోపల జ్ఞాన గంగ నీ చేతికి అందుతుందనుకోండి ఎలా రోడ్డు మీద నడిచి వెళుతున్నారని కొన్ని షేక్స్పియర్ అంటూ ఉంటాడు హ్యూమన్ వాక్స్ అండ్ యాక్టర్. అంటే సౌందర్యం ఆ జ్ఞానం ఒక రూపం దాల్చి రోడ్డు మీద నడుస్తుంది. కొంతమంది నడుస్తుంటే దేవుడు నడిచినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ దేహం దేవాలయం అయిందనుకోండి అది నడిచినప్పుడు దేవుడు నడిచినట్టే ఉంటుంది. మనకు దేవుడు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. దేవుడి స్వరూపం పొందిన వాడు మాట్లాడుతుంటే వాడు మాట్లాడేవాడు జీవుడు కాదు దేవుడే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. జీవుడిగా ఉండి దేవుడిగా మాట్లాడలేడు దేవుడై దేవుడి గురించి మాట్లాడాలి. లోపల అశాంతి పెట్టుకుని మీకు శాంతిని ఎలా చేకూర్చగలను అది శాంతితో కూడా మాట్లాడి ఏం మాట్లాడగలను మీతో. మీ క్షేమం ఎవరు కోరుతున్నారో కూడా తెలియని పరిస్థితి మన క్షేమం ఎవరు కోరుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే నిన్ను తెలుసుకోవటం అంటే దేవుని తెలుసుకోవటం. నిన్ను తెలుసుకోవాలనుకో ఆ నిలవైన దేవుడు ఎవడు ఆ దేవుడు కూడా మీకు తెలియబడ్డం ఈశ్వరుడు కూడా మీకు తెలియబడ్డం. ఒకవేళ ఎక్కడ నీకు కనిపించిన నీ మనసు అంత నిజమో ఆ దేవుడు అంతే నిజము ఇవన్నీ మానసిక దృశ్యాలంతే నీ మనసుకు కనిపించే దృశ్యాలు. నీ మనసుకు ఆధారంగా ఉన్న వస్తువులను చూడటం లేదు మనసుకు కనిపించే విషయాలను చూస్తున్నావు. మనసుకు ఆధారంగా ఉంది మనసు ఎక్కడి నుంచో తెలుస్తుంది నువ్వు దేవుని ఉనికిలో నీ మనసు మనకు తెలుస్తుంది. అక్కడికి నీ చూపు లేదు అక్కడికి నువ్వు గురి పెట్టడం లేదు. నీలో భగవంతుడు ఉన్నాడు నీ లోపల భగవంతుడు ఉన్నాడు నీ లోపల భగవంతుడున్నాడు అంటే నువ్వు తెలుసుకుంటే భగవంతుడు కూడా నీకు తెలుస్తాడు. కాదండి లోపల భగవంతుడు ఎవడో నాకు తెలియదు కాశీలో శివుని చూసి వచ్చారంటే కాశీలో శివుడు నిజమే చూచిన వాడిని మనసు ఎంత నిజం మహాశివుడు కూడా అంతే నిజం. అంటే ఇప్పుడు లోపల దేవుడు ఉన్నాడు అంటున్నారు మరి ఉంటే నాకు కనపడాలి కదా వాడు అసలు ఎప్పుడు కనపడటం లేదు అంటున్నాడు అంటున్నాడు. అది అన్నమాట నిజమైతే కాదు మన తాడిమ జగన్నాథ స్వామి గారు ఉన్నాడు వీడు అది నిజంగా మీరు ఉన్నాడు లోపల ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు లోపల ఉన్నాడు 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 అంటున్నారు మరి ఉంటే నాకు కనపడాలి కదా నాకు కనపడకుండా ఎందుకున్నాడు నాకు కనిపించడం కదా మీరు ఏదనుకుంటున్నాను నేను నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే అది నాకు కనపడాలి కదా నా హృదయంలో ఉన్నవాడు నాకు కనపడకుండా ఎలా ఉంటున్నాడు కనపడాలి కదా నాకు అని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. దాని బదులు ఉన్నాడు 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 అనుకున్నవాడు లేకుండా లేడు ఉన్నాడు అటు గుర్తించినా ఉన్నాడు గుర్తించకపోయినా ఉన్నాడు. ఇప్పుడు మనకి బుద్ధితనం వచ్చినాక సూర్యుడు కనపడ్డా మరి ఉంటే నాకెందుకు కనపడుతున్నది నీకు చూపు ఉంటే అది కనపడే బుద్ధితనం వల్ల కనపడ్డా కళ్ళు మూసుకున్నా కనపడ్డా. నీ అత్తగారిని బాగా చూడండి నీ అత్తగారిని బాగా చూడండి అని చెప్తాను కానీ అసలు నీకు చూడాలని బుద్ధి రావాలి కానీ నేను చెప్తే ఆ మాటలు ఎక్కడన్నారు ఇప్పుడు అంటే మా మాటలు ఎందుకు చెప్తామంటే మరి కాలక్షేపం కాలక్షేపం కదా ఈ మాట వల్ల నీకు లోపల ఏమైనా తపన కలుగుతుంది మరి ఆశపడి చెప్పటం మాట మంచి మాట చెప్పాలి. ఒకవేళ తపన కలగ మీ మాట చెప్పి వదిలేదు, ఆ మాట వల్ల మీకు తపన కలిగిందనుకున్న సంతోషం. తపన కలగకపోయేదా, తపన కలగకపోయినా మాట వల్ల నష్టం లేదు, మంచి మాట కాబట్టి. అంటే కళ్ళు మూసుకున్న సూర్యుడికి అనపడ్డు, విడిజనం అక్కర్లేదు, కళ్ళు మూసుకున్నాడు సూర్యుడికి అనపడ్డు. కానీ ఇక్కడ ముంచిపెట్టుకోండి, ఇప్పుడు మనకి వేడికి ఎవరు ఇస్తున్నాడు? సూర్యుడు ఇస్తున్నాడు. సూర్యుడు అస్తమించిన పర్లేదు చూడలేదు పెట్టుకుంటాం, కరెంట్ లేకపోయినా పర్లేదు తెలుసున్నాడు పడబెట్టు. కరెంట్ సరిగ్గా ఉంటుంది, ఎక్కడాగింది? శుభ్రం చేసి బ్యాటరీ పెట్టుకుంటున్నారు, లేకపోతే కిరసనాల దీపాలు పెట్టుకుంటున్నారు, ఏదో పెట్టుకుంటున్నారు. అయితే ఈ పెట్రో మాస్ లైట్లు ఏవో పెట్టుకుంటున్నారు, పని ఆగటం లేదు. ఈ సూర్యుడు అస్తమిస్తే మనకి ఏమి ఇచ్చే నష్టం లేదు, చూడు అయితే పెట్టుకుంటాం, కరెంట్ కూడా ఉండదనుకుని కిరసనాల దీపాలు పెట్టుకుంటాం, లేకపోతే పెట్రో మాస్ లైట్ పెట్టుకుంటాం, ఏదో పెట్టుకుంటాం, ఏదో పెట్టుకున్నారు. ఆ రోజు గడిపేస్తాం, పని గడిపేస్తాం. కానీ సోదర మహర్షి గారు అంత తేలిగ్గా లోపలి లోపలన చీకటి పోవు, లోపలన చీకటి, లోపలన అజ్ఞానం, లోపలన బంధం, లోపలన ఎరుకి, లోపలన కొరత, అంత తేలిగ్గా పోదు. మీరు చూడు లైట్ పెట్టుకున్నంత మాత్రం చేత, కృష్ణ లైట్ పెట్టుకున్నంత మాత్రం చేత లోపల అంత తేలిగ్గా పోదు. లైట్ని చీకటిని పోగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. అది కొవ్వొత్తులు పెట్టుకోవచ్చు, కృష్ణ కూడా లేదనుకుని కొవ్వొత్తులు మరీ తేలిదు. బయటన చీకటిని వేడికి పోగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. కానీ లోపల చీకటి గురువున గ్రహం లేకుండా, ఈశ్వరుని గ్రహం లేకుండా మన తెలివితేటల వల్ల పోదు. ఇక్కడ నారాయణుడు అనుగ్రహం లేకుండా, ఇక్కడ నారాయణుడు యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన కరుణ లేకుండా, ఆయన కరుణ ఉంటేనే మన ముఖాల్లో ప్రేమ తాండవిస్తుంది. కొంతమంది ఇంట్లో అన్ని ఉన్న ముఖాలు చూస్తే పేడ ముఖాల్లో ఉంటారు. ఆ సినిమా యాక్ట్రెస్ని కూడా సినిమా తీసేటప్పుడు ఆ భార్య భర్తతో ఏదైనా పేచీలు పెట్టుకొచ్చింది అనుకోండి, ఆ డైరెక్టర్ చెప్తాడు ఒక నవ్వుముఖం పెట్టి, నవ్వుముఖం పెట్టి, ఆ ఇంటికంటే దెబ్బలాంటి వస్తాడు, నవ్వుముఖంగా పెడుతుంది, నవ్వుముఖం రాదు. అప్పుడు డైరెక్టర్ ఏమంటాడు, కట్ట 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 అంటాడు, రీల్ తీసేయమంటాడు, రీల్ తీసే తీసే బారాలు ఫేస్ మారాలి అంటాడు, మళ్ళీ నవ్వుమంటాడు పాపం. పాపం నవ్వు లేకపోయినా ఉడికే ముఖం చిత్రిస్తే సరిపోతుంది. దీనికి ఆ విషాద రేఖలో ముఖంలో లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ డైరెక్టర్ మీకు ఎప్పుడు మాట్లాడి బయట నవ్వుకి, ఇంకా లోపల నవ్వు రావాలంటే ఇంకా అంత కష్టం. అంటే మన ఇంటికి చెప్తా అంటే లోపల జ్ఞానం లేనప్పుడు, ఈశ్వర కరుణ లేనప్పుడు మన ముఖం ఆనందం కనపడదు, లోపల ముఖంలో శాంతి కనపడదు. కొన్ని ముఖాలు పౌడర్ రాయక్కర్లేదు, ఏమి రాయక్కర్లేదు. బట్టలు మామూలు బట్టలు, సాదా బట్టలు తొడుక్కున్నా పౌడర్ రాకపోయినా సొమ్ము రాయిపోయినా ఆ లోపల శాంతి కడకల కళ్ళాడుతుంది. కొంతమందిని చూస్తుంటే ముఖాలు చూస్తుంటే బాగా ముందుకెళ్ళిన మామిడి పండు, ఆ చర్మ మామిడి పండు యొక్క తోలు ఎలా ఉంటుందో, కొంతమంది స్కిన్ ఎలా ఉంటుంది, బంగారు చాయ్ అది సుందర ఎక్కర్లేదు, పౌడర్ ఎక్కర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, అక్కడ నడిపి తెలిపినాయి కదా ముఖం ఆనందం ఉంటుంది లోపల ఈశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు. అందుకే ఇవి అడిగే ప్రశ్న ఏంటంటే నాలో ఉన్నాడంటున్నారు కదా, ఉన్నప్పుడు కనిపించాలి కదా అని, అది ఎందుకు కనపడటం లేదు అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే దానికి రెండు కారణాలు. నీ ఒక్కడి బుద్ధి ఒకటి కారణం, నీ బుద్ధిలో వంకటి ఉన్నాయి, నీ బుద్ధిలో ఉన్న వంకటి వల్ల లోపల వస్తువు నీకు కనిపించలేదు, లేకపోవటం వల్ల కాదు. అది నిజంగా లేదనుకో లోపల వస్తువు వశిష్ఠుడు కూడా కనిపించదు, కృష్ణుడికి కనిపించదు, రామకృష్ణ పరమహంస కూడా కనిపించదు. వాడు ఏం కనిపెట్టలేదు, ఉన్నది తెలుసుకున్నారు అంతే వాడు. అయితే ఒకటి రెండు కారణాలు ఉన్నాయి, నీ యుద్ధంలో నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు లేకుండా నువ్వు లేవు, వాడి దయవల్లే నీ ముక్కులో గాలి తిరుగుతుంది, వాడు ఆది చేస్తే పోతా నువ్వు. అయ్యేది నీకు నీ బుద్ధులను వంకరుల కారణం, మన బుద్ధులను వంకటి చాలా ఉంటాయి మన బుద్ధులు. నీ బుద్ధిని సరి చేసుకో, నీ బుద్ధిని సరి చేసుకో, లోపల నీకు ఈశ్వరుడు వ్యక్తం కాకపోతే అప్పుడు నేను అడుగు వ్యక్తం కావటం కదా. అది డాక్టర్లు మనకి ఏ బిడలు ఇచ్చారు, అసలు బిడలు నిండకుండానే రోగం తగ్గలేదంటే అర్థమేది? ఆ బిడలు మనం నింగి రోగం తగ్గకపోతే తగ్గలేదని చెప్పవచ్చు, అప్పుడు మెడిసిన్ మారుస్తాడు. అది ఏమి వాడకుండా వెళ్ళి రోగం తగ్గలేదంటే అర్థమేంటి? అసలు నీ బుద్ధిలోని వంకరలే కారణం, నీ లోపల ఈశ్వరుడు నీకు దర్శనం అవ్వకపోవడం, ఈశ్వరుడు సాక్షాత్కారం నీకు లేకపోవటం, నీ బుద్ధిలో వంకరలే, నీ ఒక్కడ బుద్ధి నీ వంకరలే కారణం. రెండు, వాంటరింగ్ మన మనస్సు ఒక క్షణం కూడా నిలబడదు కొంతమంది. నీ చెయ్యి చూడండి ఎలా ఉందో, ఎంత స్టడీగా ఉందో. నీ మనస్సు కూడా అంత నిదానంగా వచ్చినప్పుడు, అంత స్టడీగా, అంత ఏకాగ్రం అయినప్పుడు, అంత నిదానంగా ఉన్నప్పుడు, అంత సాత్విక బుద్ధితో తుడికిసలాడుతున్నప్పుడు, అప్పుడు నీ లోపల నీ ఈశ్వరుడు కనిపించడం లేదంటే నీ కనిపించకపోతే ఎందుకు కనిపించడం లేదని అడుగు. రోజు నీ బుద్ధిలో ఉన్నాయి వంకరలు, రెండు వాండరింగ్ మైండ్, నీ మనసులోని చాపల్యం, నువ్వు రెండు తగ్గించుకుంటే చాలు. నీ సాధన అంటే దానికోసం ఇది నీ బుద్ధిలో వంకరలు పోగొట్టుకో, నీ మనసు నిదానం చేసుకో. అదే భగవంతుడు చెప్పాడు, గాలి ఏం చోట దీపం ఎలా ఉంటుందో, ఎంత స్టడీగా ఉంటుందో, నీ మనస్సు కూడా అంత స్టడీగా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. లోపల నా నారాయణుడు కనిపించడం కాదు, మీకు స్వరూపంగా వ్యక్తం అవుతారు. వాళ్ళ ముందు అంతా ఉంటారు, మనం చెప్పవలసింది చెప్తాం, వాళ్ళు విన్నా పర్లేదు, మన అభిప్రాయం ఇబ్బంది లేదు, మనం చెప్పవలసింది ఏదో చెప్తాం. మన మాట వాళ్ళు వింటలేదని మన మనసును పుణ్య చేసుకోవడం అనవసరం. మనం చెప్పవలసింది ఏంటో మనం చెప్తాం, తర్వాత వాళ్ళని ప్రారంభానికి కుదరదు. కృష్ణుడు అన్నాడు కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి రాజీ ప్రయత్నం చేశాడు, రాజీ జరగలేదు. దేవుడు ప్రయత్నం చేస్తే రాజీ జరగలేదు. కృష్ణుడు అందరి వాడు ఉండి రాజుకి ప్రయత్నం చేయగలిగిన అనుకుంటారని చేసినా జరిగలేదు, జరుగుతుంది అంటాడు. వాళ్ళని చంపేస్తాడు వాళ్ళంతా వీళ్ళంతా అంటాడు దుర్యోధనుడు, వాళ్ళంతా వీళ్ళంతా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, విజయ సారథిగా రథ సారథిగా వాడు చుట్టూ కూర్చుని గుర్రాలు తోరుచున్నప్పుడు, విజయ సారథి పార్థ సారథి రథ సారథిగా కూర్చుని తోరుచున్నప్పుడు, అర్జునుడు తన గాంధీ ధ్వని మీకు వినిపిస్తున్నప్పుడు అప్పుడు పిలుస్తుంది, వాడంతో వీడంతో అప్పుడు పిలుస్తుంది. అంటే తోకం లేని మనుషులు, తోకం లేని మనుషులు మాటలు మనం పట్టించుకోక్కర్లేదు, ఆ దుర్యోధన మాటలాగా ఉంటాయి. మీరు అంటున్నారండి నాలుగు వాసనలు ఉన్నాయి, మీరు అంటున్నారండి నాలుగు వాసనలు ఉన్నాయి పోగొట్టుకో, మీ మనసులో చాపల్యం ఉంది అది పోగొట్టుకో, మీ బుద్ధిలో వంకలు ఉన్నాయి అవి పోగొట్టుకోండి, మీలో సంస్కార పూర్వజన్మ నుంచి పోగు చేసుకునే వాసనలు అవి పోగొట్టుకోమని మీరు చెబుతున్నారు. నా లోపల దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు కదా, ఆ దేవుడు అనేవాడు శక్తి లేకుండా ఉండడు కదా, ఇదెవడు పెద్ద ప్రేటరేనండి నేడు. మీరు లోపల సంస్కారాలు పునర్జన్మ తీసుకొచ్చే కారణాలు మీరు పోగొట్టుకోమని చెప్తున్నారు. నేను నా బుద్ధిలో వంకట్లు పోగొట్టుకోమంటున్నారు, నా మనసులో నేను చేపలను పోగొట్టుకోమంటున్నారు, నా హృదయంలో దేవుడు ఒక ఉన్నాడు కదా, ఆ దేవుడు అనేవాడు శక్తి లేకుండా ఉన్నాడు కదా, వాడి శక్తిని ఉపయోగించి నా మనసును నిదానం ఎందుకు చేయకూడదు, నా బుద్ధిలో వంకటలు ఎందుకు పోగొట్టకూడదు అంటున్నాడు. మీరు ఆడే పోగొట్టుకుని వచ్చింది కదా, నాకు ఉన్నాడు, మరి ఉన్నాడు ఉన్నాడంటే శక్తి లేకుండా ఉన్నాడా, అంటే వాడి శక్తి కంటే నా వాసనకి శక్తి ఎక్కువ ఉందా, ఆ వాడి కంటే నా వాసనకి ఎక్కువ శక్తి ఉంటే వాడి దేవుడు ఎలా అవుతాడు. ఇప్పుడు రమ మహర్షి గారిని భూమిలో పడేశాడండి, ఇది ఉన్నాడని చెప్తున్నారు. ఆ ఉన్నాడు శక్తి లేకుండా ఉన్నాడా, జ్ఞానం లేకుండా ఉన్నాడా, వాడిని తెలుసుకుంటే నాకే జ్ఞానం వచ్చేసినప్పుడు వాడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు, వాడిని తెలుసుకుంటే నాకు శక్తి వస్తుందని మీరు చెప్తున్నారు కదా, వాడి శక్తి లేకుండా ఉంటాడు. అంటే నా బుద్ధిలో వంకర్లు ఉన్నాయని కూడా వంకర్లు బాగోట్టుకోవాలంటే శక్తి అడిగి లేదంటారా మీరు, నా బుద్ధిలో వంకరలకు ఎక్కువ శక్తి ఉందా వాడి శక్తి కంటేనే, నా మనసులో ఉన్న చేపలేని ఆ చేపలేని పోగొట్టేటవాడు లోపల వాడికి శక్తి చిన్నడా, వాడు ఎందుకు పోగొట్టకూడదు, వాడిని పొందేటట్టు నన్ను ఎందుకు చేయకూడదు, వాడు ఉన్నమాట నిజమైతేనే, ఆ లోపల ఉన్నవాడు నిజమైతే ఇవన్నీ ఎందుకు చేయకూడదు, నా బుద్ధిలో ఉన్న వంకరలు ఎందుకు పోగొట్టకూడదు, నా మనసులో ఉన్న చేపలు ఎందుకు పోగొట్టకూడదు, నేను వాడిని తెలుసుకోవడానికి వాడు లోపల వాడు నా లోపల ఉన్నప్పుడు వాడిని తెలుసుకోవడానికి ఆటంకులు ఏ బలహీనతలు ఎవరో వాడు వస్తున్నాయో అవన్నీ పోగొట్టి వాడు అనుభవం నాకు వచ్చిందో వాడు ప్రసాదం అనుగ్రహించొచ్చును కదా, ఎందుకు వచ్చిందండి అల్లరంతా నా రీతిన్నాడు. అంటే ఇప్పుడు భగవాన్ దాన్ని ఎక్కడ ఏం చేస్తున్నారంటే, అవును వయ్యా, ఆడు కూడా రెండు అడుగులు వేస్తున్నారు, ఆడు తెరగబడిగా ఉన్నాడు. అవును అయ్యా బాగానే చెప్పావు నువ్వు, బాగానే చెప్పావు, నీ వాసన పోగొట్టుకునే శక్తి ఆడికి లేకపోతే ఆడు జైలు ఏంటి, ఆ మాత్రం శక్తి లేకుండా ఉన్నాడు, ఆ మాత్రం శక్తి లేకుండా ఆడు జైలు ఏంటి అని అడుగుతున్నావు. అవును అయ్యా బాగానే చెప్పావు నువ్వు, అవును బాగానే చెప్పావు, నువ్వు చెప్పినట్టు ఆయన తప్పనిసరిగా చేస్తాడు, ఆయన చెయ్యాలని ఆయన చెయ్యాలని అంటున్నావు, తప్పనిసరిగా చేస్తాడు. భగవంతుడు నా వాసనని తొలగించాలి, నా సంస్కారాలు తొలగించాలి, నా బుద్ధిలో ఉన్న వంకరలు తొలగించాలి, నా మనసులో ఏదైనా రోత ఉంటే ఆ రోత తొలగించాలని అనేటువంటి కాంక్ష, అనేటువంటి తపన మీరు ఉంటే తొలగిస్తాడు. గుర్రాన్ని చెరువు దగ్గర తోలికెళ్ళాం కానీ నీళ్లు తాగించలేమని దాని తాగాలి అంతకంటే ఏం చేస్తాం. అలాగే అక్కడ శక్తి ఉంది మాట నిజమే, దేవుడికి శక్తి లేదు దేవుడికి శక్తి లేదు అనకు ఉంది అక్కడ, కానీ ఇంకా తపన రావాలి, ఎవరో కాదు ఆయన పోగొట్టాలి, ఆయన సంకల ఆయన అనుగ్రహం నాకు కావాలి, ఆయన శక్తి నా మీద, ఆయన శక్తి, ఆయన శక్తి అంటే అనుగ్రహమే, అనుగ్రహం దేవుడు అనుగ్రహం లేకుండా శక్తి లేకుండా ఉండడు, ఉండాడు దేవుడు కాదు. అయితే ఆయన తొలగించాలి, ఈశ్వరుడు అనుగ్రహాలు తొలగించాలి, నీకటువంటి ఉదాత్తమైన ఆకాంక్ష, భగవంతుడి యొక్క సహాయం విధంగా రైతులకు కోరుతుంటే ఆయన సహాయం రాకుండా ఎలా ఉంటుంది, తప్పక తొలగిస్తాడు. ఎంత వేగంగా పెడతాడంటే మరి గయ్యంధర మోక్షంలో ఆ గయ్యంధర్ ఇంకా పట్టుకురేస్తాడు, ఇంకా నా వల్ల ఏమీ కాదు, ఈ మసల యొక్క నోట్లను తప్పించుకోవడం నా వల్ల కాదు, ఇంకా చావుకు సిద్ధం అవ్వాల్సిందే, చావు తప్పించి ఇంకో అవకాశం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకా గయ్యంధరుడు పూర్తిగా వదిలేస్తాడు, ఇంకా నా వల్ల ఏం కదా. ఇప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు, విష్ణువుని ప్రార్థిస్తే వాడు చక్రం కూడా మర్చిపోయి వచ్చేస్తాడండి, చక్రం పెట్టగలాలి, మసల్ని చంపడానికి చక్రం పట్టుకెళ్ళాలని మర్చిపోడు విష్ణువు కూడా, ఆతురతన్నాడు. అంటే నీ శరణాగతిని ఎదురైతే అంటే వేగంగా నీ సంస్కారాన్ని తగలబెట్టి నీ విడుదల చేస్తాడు, నీ వాసన తగలబెట్టి విడుదల బయటకు లాగి తగలబెట్టి నీ విడుదల చేస్తాడు. అంతేకాదు నిరోప బుద్ధి గురించి నామ బుద్ధి గురించి కూడా విడుదల చేస్తాడు. ఆ మధుర క్షణాలు నీ గొప్ప ప్రసాదించాలి. ఆ మధురాధిపతి ఎప్పుడు అనుగ్రహిస్తాడో పై ముహూర్తాన్ని పెట్టుకుంటాడు. కానీ జరగటం జరగటం ఇవి చక్రం మర్చిపోవచ్చాడు. మరి చక్రం లేకుండా ఎలా వాదిస్తాడు? మోసడు వచ్చేసాడు చక్రం లేదు. అవి చక్రాన్ని స్మరించే చక్రాన్ని తెచ్చుకుని వాదిస్తాడు మోసడు. కానీ పోతన మార్చాడు రాశాడు భాగవతుడు. పోతన మార్చుడు బావగారు శ్రీనాథుడు ఇద్దరు బావ బావమండలు ఆయన కవి ఈయన కవి. పోతన ఇంటికి వచ్చారు శ్రీనాథుడు భోజనానికి వచ్చాడు. ఈయనందరు భోజనానికి వచ్చాడు. అక్షరం అయిపోయింది, కూరన్న అయిపోయింది, పిండి వంట తినేశారు. తర్వాత మధ్యగమంలోకి వచ్చారు. అప్పుడు శివాజీ ఏమంటాడంటే బావా బావా నువ్వు భాగవతం రాశావు, ఆ మధురాత మధుర భాగవతం పోతన మార్చాడు. కానీ విష్ణువు చక్రం మర్చిపోయి వచ్చాడని రాశావు, అదేం రాత్రయ్యా, ఎలా చంపుతాడనుకున్నా మోసం ఆ పద్యం ఎలా రాశాడని తన్నాడు. పోతన మార్చుకి పాండిత్యండి, శ్రీనాథుడికి పాండిత్యండి. కానీ పోతన మార్చుకున్న భక్తి శ్రీనాథుడికి లేదు. పోతన మార్చు ఎక్కువ ఈశ్వరుని ఆరాధించేవాడు, శ్రీనాథుడి ప్రభుత్వాన్ని ఆరాధించేవాడు. ఆయన పనిచేసి గవర్నమెంట్ అనుగ్రహం కావాలి. ఎవరికి? శ్రీనాథుడికి. దీనికి గవర్నమెంట్ అనుగ్రహం అక్కర్లేదు. ఈశ్వరానుగ్రహం, దైవానుగ్రహం పోతన మార్చు. పాండిత్యం ఇద్దరికి ఉంది, కానీ భక్తులు ఇద్దరికీ తేడా ఉంది. దీని భౌతిక శక్తి శ్రీనాథుడిది, అది ఆధ్యాత్మిక శక్తి. ఏ నాటికైనా ఆధ్యాత్మిక శక్తి ముందు భౌతిక శక్తి తలమంచవలసింది. సరే మధ్యగానే కలిసినారు, మాటలు మాట్లాడుకుంటున్నారు. పోతన మార్చుడు ఏం మాట్లాడాలి? విష్ణువు చక్రం మర్చిపోయి వచ్చాడని పద్యం రాశావను అన్నాడు. ఎవరిని? బావగారిని పోతన మార్చుడు అన్నాడు. అని నోరు మెదపలేదు. ఎవరు? పోతన మార్చుడు. కానీ మధ్యగానం తెలియసిన తర్వాత ఒక్క రెండు నెలలు ఒక్క నిమిషం ముందు తెలిసాడు శ్రీనాథుడి కంటే. పోతన మార్చుడు లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళాడు చెయ్యి కడుక్కుంటాను. చెయ్యి కడుక్కుంటూ పేదలు ఒక కేక వేశాడు పోతన మార్చుడు. బావా బావా మీ మనవడు ముందుకు పడిపోయాడు. ఇంకా చివరి మొండల ఇంట్లోకి వెళ్ళలేదు. ఎవరికి? శ్రీనాథుడికి. తొందరగా పరిగెత్తి పరిగెత్తి పడిపోయేలా పడిపోయాడు. ముందు పరిగెత్తుకొస్తాడు. అప్పుడు అంటాడు, ఎలా నీ మనవడు నీతిలో పడిపోయాడు అంటే నువ్వేం చేయాలి? తాడేది తేవాళ్ళు నువ్వు నీ మనవడు నీ నీతిలో బయటకు తీయటానికి తాడు లేకుండా ఒత్తి చేయడంతో వచ్చాయంటి, నువ్వు ఎలా గాబరాలు వచ్చావో విష్ణువు కూడా అలా గాబరాలేదు అన్నాడు. ఇప్పుడు తెలిసిందే అని అడిగాడు. నువ్వు రాసిన పద్యం అర్థమైంది అప్పుడు నీకు. నువ్వు నీ మనవాడు నీటిలో పడిపోయినప్పుడు నువ్వు పాడేదైన కేవలం నీటిలోంచి బయటకు తీయడానికి ఏ ఉపాయం లేదు, కేవలం ఏమి లేకుండా పరిగెత్తుకొచ్చావు. ఇంకేదో నీ మనవడి మీద నువ్వు ప్రేమ కొండి, ఆ మాత్రం భక్తి లేకుండా ఉంటుందా? విష్ణువు తీతన భక్తుడి మీద ఆ మాత్రం ప్రేమ లేకుండా ఉంటాడు. అంటే ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. అదే ప్రాక్టికాలిటీ. హైదరాబాద్లో చాగరాబంలో మాట్లాడుతున్నాను. ఆయన చాలాసార్లు నేను చాగరాబంలో మాట్లాడాను. ఆయన చాలాసార్లు వచ్చారు. ఒక ఆయన ఆయన కవి, కవిత్వం రాస్తారు. అమరదేవి బాగున్నారంటే బాగున్నారు. అంతవరకు ఆయనకి నాకు పెద్ద స్నేహం లేదు. పరిచయం మీరు బాగున్నారంటే మీరు బాగుంది. కానీ మీటింగ్ మీదకి వస్తారు. ఆయన మీటింగ్ కనుక్కొని చేయించారని మీరు మా ఇంటికి ఒకసారి రావాలన్నారు. ఎందుకని ఇక్కడ కనిపి మీ ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని చూడాలి కదా. ఇక్కడ కలుసుకున్నాం కదా, మీ ఇంటికి వస్తాం. మీరు కనిపించారు, మీ ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని చూడాలి కదా. అలా కలిసి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. వెళ్ళాను. మా ఇంటికి మిమ్మల్ని ఎంత పిలిచానంటే నువ్వు నాకు చాలా ప్రజెంట్గా కనిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా చాలాసార్లు చూశాను. వాళ్ళు చాలా ప్రజెంట్గా కనిపిస్తున్నారు. మీ సహవాసం మానేది ఉంచడానికి ఇంటికి పిలిచాను. అక్కడ మీ కంపెనీని ఎంజాయ్ చేయడానికి పిలిచాను. మీరన్నారు మీ ఇంటికి వచ్చినా కదా మిమ్మల్ని చూసే కదా, అది కరెక్టే ఏటివాదం అంతే. కానీ చాలా ప్రజెంట్గా కనిపిస్తున్నారు ఈరోజు నా కళ్ళకి. మీరు ఆ కంపెనీ అనుభవించడానికి మా ఇంటికి పిలిచారు. ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు. ఇంటికి ఇక్కడ సబ్జెక్ట్ ఇంటే ఆయన తొలగించవచ్చుందో అని శక్తి లేకుండా ఉన్నాడని. అంటే ఏమన్నా ఉన్న తొలగిస్తాడు. మీకు ఆకాంక్ష ఉంటే ఈశ్వరుడు ఉన్నాడు అని ఇప్పుడు విశ్వాసం అంటూ ఉండాలి. మీకు ఆయన తొలగించగల శక్తి ఉంది ఆయనకి. ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదు. జీవుడికి అసాధ్యం ఉంది కానీ దేవుడికి అసాధ్యం లేదు అని నేను పూర్ణ నమ్మకం నీకు ఉన్నారు. అలా ఉంటే సరే నేను చెప్పేసి జరుగుతుంది. ఆయన తొలగిస్తాడు. ఇప్పుడు ప్రశ్నించేవాడు కూడా అమాయకుడు అనుకోక్కర్లేదు. ప్రశ్నించేవాడు గట్టిగా మీరు అమాయకుడిగా గుర్తించుకోండి. ఈశ్వరుడు కూడా ఇప్పుడు ఉన్నాడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది. అది పరిపూర్ణమైన విశ్వాసం మీకు అనుకుంటే ఆ శక్తి అనుపన్నం చేసి చూపాడు. అయితే ఆ పని చేయగలడు ఈశ్వరుడు. ఆ పని చేయగలని నమ్మకం నీకు కుదరాలి. భగవాన్ చెప్పి నువ్వు నోటితో తెలితే కుదరదు. ఈశ్వరుని వంకరను తొలగించగలని నమ్మకం ఆయన మీద ఉంటే తొలగిస్తాడు. ఇదే నమ్మకం ఉండదు. ఈశ్వరుడి శక్తిని నువ్వు అనుమానించకు. ఈశ్వరుడి శక్తిని డౌట్ చేయకు. నువ్వు ఆ నమ్మకం, ఆ ఈశ్వరుడు ఆ పని చేయగలడని నమ్మకం ఏటువారన్నా మాట్లాడుతున్నావో పులి గుండెలో పూర్తిగా విశ్వాసం ఉందా, విశ్వాసం ఉంటే సరే నీ చెప్పింది రైట్ అలాగే చేస్తాడు. మనం మాట్లాడే మాటలు కూడా మనుషుల యొక్క మనసును కూడా కాలుష్యం చేస్తాడు. లారీలు కొనుక్కుని లారీలు అని చెప్పలేకైనా పద వస్తుంది, ఆ పదం ఏంటంటే పొల్యూట్ చేసేస్తుంది, ఆ గాలి మనం పీల్చుకుంటాం, అనారోగ్యం ప్రారంభమవుతుంది. అలాగే కొంతమంది వెళ్ళి కూర్చుంటే మన మైండ్ పొల్యూట్ చేస్తారు, మన మనల్ని కలుషితం చేస్తారు. మళ్ళీ మన మైండ్ కలుషితం తర్వాత అది కలగడానికి మళ్ళీ కొన్ని జన్మలు పట్టవచ్చు. అంటే నీ పూర్వపుణ్యం లేకపోతే నీకు సత్పురుషుల సహవాసమే దొరకదు. సత్పురుషుల సహవాసం దొరకాలన్నా మోక్ష కాంక్ష సత్పురుషుల సహవాసం కావాలనుకున్నా సరిపోదు, సత్పురుషులు దొరకాలి నీకు, మోక్షకాంక్ష నీకు దొరకాలి, మోక్షకాంక్ష నీకు లోపల నుంచి రావాలి. ఇదంతా నీ పోరాటం ఉంటే కదా నీకు వచ్చేదన్నారు ఆచార్యులు వారు వివేక చూడమన్నారు. నువ్వు ఎంతో కంటే పూర్వం ఏదైనా నాలుగు మంచి పనులు చేసి ఉంటే కదా నీకు ఆ కాంక్ష, జ్ఞానం పట్ల కాంక్ష కలగటం, లేకపోతే ఊరికే వస్తుంది. ఇది పూర్వజన్మలో ఏదైనా సత్కర్మ చేసి ఉంటే కదా, ఇప్పుడు ఆ సత్కర్మ చేసినా అది మన రజోగుణానికి పెరిగే సత్కర్మలు చేసి ఉంటాం. అవును నువ్వు చెప్పినట్టు చేస్తాడు ఈశ్వరుడు, ఆయన కూడా నాలుగు అడుగులు వేస్తున్నాడు, ఈయన కొన్నాడు ఎదురు తిరిగిలే ఉన్నాడు అలా చెప్పకపోతే. అంటే అవును నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్టే చేస్తాడు, నీ కాంక్ష ఏదైతే ఏ నువ్వు ఓడితో ఏవైతే మాటలు చెప్తున్నావో అది హృదయంలో కూడా నువ్వు చెప్తా అంటే నీ చెప్పినట్టే చేస్తాడు. భగవంతుడికి శక్తి ఉందా ఓడితో చెప్తున్నావు అది హృదయంలో నువ్వు నమ్మిక శక్తిని నువ్వు చెప్పినట్టే చేస్తాడు. సరేలే ఆయన తొలగిస్తాడు, నీ ఓడితో చెప్పిన మాటే నీ ఓడితో చెప్పిన మాట నువ్వు హృదయంలో నువ్వు నమ్ముతాంటే నీ మాటే నువ్వు నమ్ముతాంటే చాలు, నా మాట నువ్వు నమ్మక్కర్లేదు. భగవంతుడికి శక్తి ఉందా నువ్వు అంటున్నాడు ఆ మాటే నువ్వు నమ్మితే అది నిజమే, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, తప్పక తొలగిస్తాడు, అందులో సందేహం పడక్కర్లేదు. నా మాటలు నా ఒక్కర్లేదు, నీ నోడితే చెప్పిన మాట నువ్వు నమ్మితే సరిపోతుంది. నీకు భగవంతుడి మీద ఆ విశ్వాసం ఉంటే సరి, భగవంతుడి శక్తి అంటున్నావు కదా, అది భగవంతుడికి ఉన్న శక్తి మీద నీకు విశ్వాసం ఉంటే సరిపోతుంది. నా మాట కాదు, నా మాట ఎదురై నీ మాట మీద నీకు విశ్వాసం ఉంటే సరిపోతుంది. తప్పక తొలగిస్తాడు, తొలగిస్తాడో తొలగిస్తాడు అంటున్నావు, అలా కాదు తొలగించాను, నువ్వు బయట పడక్కర్లేదు, తప్పక తొలగిస్తాడు, సత్యండి నీ చెప్పినట్టే చేస్తాడు. నీవేమంటాడంటే నా నోడితో చెప్పిన మాటే నాకు నమ్మకం అంటే నేను సరిపోతుందని చెప్తున్నాడు కదా, ఆ నమ్మకం వాడు ఎందుకు కలిగించాడు, నీవేడు కాలమైన జగన్నాథ సంగారి కింద గట్టుడండి అంటే భగవన్ సరే అది కూడా చేస్తాడు. విశ్వాసం కూడా ఆయనే కలిగిస్తాడు. అసలు ఆయన ఉన్నట్టు నీకు నమ్మకం కుదరాలి కదా, ఇప్పుడు అసలు ఆయన అనేవాడు ఉన్నాడనేటువంటి విశ్వాసం నీకు కలిగితే, ఆ నమ్మకం నీకు కలిగితే విశ్వాసం ఆయన నిలిచెప్పితే ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు వినుకోవడం తప్పనిసరిగా నీకు ఆ విశ్వాసం ఆయనే కలగజేస్తాడు. అసలు ఆయన అనేవాడు ఒక ఉన్నాడని నమ్మకం నీకు ఉండే, ఆ నమ్మకం ఉంటే అన్నీ చేస్తాడు, విశ్వాసం కూడా కలగజేస్తాడు. నీ నోటితో చెప్పిన మాటలే నువ్వు హృదయంలో నమ్మితే సరిపోతుంది, నా మాట నువ్వు నమ్మక్కర్లేదు. అయితే నేను ప్రార్థన ఏం చేయక్కర్లేదంటారా, నమ్మితే సరిపోతున్నాను, నమ్మకానికి మించిన ప్రార్థనే లేదంటున్నారు భగవాన్. ఇంకా ప్రార్థనలో దీపారాధనలు ఏం అక్కర్లేదంటారా మాకు, అంటే ఆయన ఇస్తున్నాడు అసలు నమ్మకానికి మించిన ప్రార్థనే లేదు, నమ్మకానికి మించిన పూజ లేదు, నమ్మకానికి మించిన జపమే లేదు. నీ నమ్మకం నిజమైతే నువ్వు అనుకున్నట్టు అన్నీ నీకు చేసి పెడతాడు. అన్నం వండటమే కాదు, రెస్టర్లో వడ్డించడమే కాదు, నీ నోట్లో పెట్టడమే కాదు, నీ జప తినిపించడం కూడా ఆయనే చేస్తాడు. ఈ చంటిపురం చూడండి, మనం తినిపిస్తాం తినకపోతే కాకు వచ్చిందంట, మూసి వచ్చిందంట, అది వచ్చిందంట, ఇది వచ్చిందంట, అది అది ఇది వస్తుందంటే నీ నోట్లో గుర్తేస్తాం. అలాగే భగవాన్ ఏం చెప్తున్నాడంటే అన్నీ చేస్తాడు కదా, నీ నమ్మకం ఏదైతే నోట్లో పెట్టడం కదా, నీ గల ముందు చేస్తాడు. అన్నం వండటమే కాదు, ఎస్టర్లో వద్దడమే కాదు, కలపడమే కాదు, నోట్లో పెట్టడమే కాదు, నేను ఏదో అలా చేసి అలా చూడదు ఇలా చూడదు నీ నోట్లో గుర్తిస్తాడు. అన్నీ జరుగుతాయా, నువ్వు చెప్పిన అన్ని చేయాలన్నా వాడే చేయాలంటున్నాడు. ఇది నీ భక్తుడే అంటే వాడే చేయాలి, ప్లేటర్ ఉంటాడు భక్తుడితో ఉండడండి, లేకపోతే రకాలుగా ఉపయోగించి వీడు అంటే వీడు అది వాడే చేస్తాడు కదా, నీ నమ్మకంతో కలిపి అసలు బలవంతులు అంటే నీకు జపాలు అక్కర్లేదా పూజలు అక్కర్లే ఏమీ అక్కర్లేదు, నీ నమ్మకం ఉంటే చాలు, నీ నమ్మకం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఆ ఫేస్ అన్నీ చేసి పెట్టేస్తుంది అంటే నువ్వు డౌటింగ్ ఫేమస్గా అనుకోవడం, నీ నమ్మకం మట్టికి పరిపూర్ణంగా ఉండాలి. అంటే కొంతమంది ఒక రోజు నమ్ముతారు మళ్ళీ ఒక రోజు నమ్మరు, అలా ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఆల్వేజ్ ఎప్పుడు ఉండాలి నీ నమ్మకం. అలా ఉంటే సరే నీ చెప్పినట్టే జరుగుతుంది. సరే నీకు భగవంతుడి మీద భగవాన్ ఏమిటంటే నీకు ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటే అలాగే ఉండవు, నీ కోరికలు నిలబెడితే అజ్ఞానంలో బయటకు వచ్చేస్తాం. ఒకవేళ నీకు కుదరలేదనుకో, కొంతమంది కొత్త వచ్చినప్పుడు నాలుగు మూడు కూర వండుతాం, అలాగే నాలుగు మూడు కూర తినేస్తారని కాదు తినరాళ్ళు, అది నచ్చిన కూర తింటారు, ఇంటికి వచ్చే కానీ నీకు ఏ కూర తింటారని నీకు ఏది ఇష్టం ఉంటే బాగుండదు. అది మన నాలుగు కూరలు కొత్త వచ్చినప్పుడు ఉంటాం కారణం అది, అది ఏ కూర ఇష్టం ఉంటే ఆ కూరని అది చిన్న పడుకుని తినేస్తాడు. అంటే ఇంగ్లీష్ లో స్వామి తింటే కింది ఎవరి కింది ఆడే తింటారు, బట్టలు బట్టి ఇతరుల కోసం కట్టుకుంటున్నారు. అందుకే మనం మెడ్రాస్ ఏమి నలుగురు తీసుకెళ్తాం బట్టల సెలక్షన్. అంటే మీరు దేవుడి మీద భారం ఎలా వేస్తున్నారో బట్టలకి మెడ్రాస్ తీసుకెళ్ళినప్పుడు రమణ మీద భారం పడేయండి, రమణ్ మారని ఇష్టం పెళ్లి కూతురు కూడా తీసుకెళ్ళక్కర్లేదు. ఈ పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు దేవుడు బట్ట బాగుంటుంది రమణ తెలుస్తుంది. అది వాళ్ళకి తెలియదే పెళ్లి కూతురు కూడా వేసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి కొట్లు కూర్చొని టైం పాడు చేసుకోవటం, గంటలు అయిపోయి 4 గంటలు పట్టడం. అయితే మనం మమ్మల్ని ఏం ప్రార్థన చేయక్కర్లేదు, ఇంకా పసుపు కుంకుమ కూడా మనం రాయక్కర్లేదు, నేను అడుగుతాయంటే పూజలు ఏం చేస్తే ఏమీ అక్కర్లేదు. నీ నమ్మకం ఎదురైతే ఈ నీ నమ్మకం ఎదురు అవకాశం నమ్మకం నీ కుదరట్లేదు అనుకో, ఇంకో అవకాశం ఇస్తున్నారు భగవాన్. ఒకవేళ నీకు నమ్మకం కుదరట్లేదనుకో, 4 కోట్లు ఎందుకు అడుగుతున్నారంటే ఏదో కోరలేదు మొత్తమే అన్నం తిన్నాడు అది. ఈ మధ్యన మాటలు ఏం జరుగుతాడంటే నీ కోరలు చెప్పేస్తున్నాం, కారం ఎక్కువ ఏంటంటే కారం ఎక్కువ మనకి నూనె ఎక్కువేస్తున్నారు, నూనె ఎక్కువ ఇబ్బంది చేయటాను కూడా మన కారం ఎక్కువేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మేము చెప్పింది ఏంటారు, మేము చెప్పింది విన్నవాళ్ళు లేరు, అక్కడ ఉండేవాళ్ళు లేరు, ఆ ఉండేవాళ్ళకి ఇలా మాట చెప్పడం మర్చిపోతారు. నూనె ఎక్కువ ఇద్దాం, అసలు నూనె తెలిసినా తెలియదు, కన్ను తెలిసిన కూర తెలిసినా తెలియదు, కంఠం పట్టేస్తుంది, మనుషుల్లో జ్వరం వచ్చేస్తున్నారు. కొమ్మరి మీటింగ్లో నేను జ్వరం తోటి చెప్తాను, మన బాధలు మీరు తెలియదు, మీటింగ్లు మీటింగ్ అని మీరంటారు. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెప్పగలం కారం ఎక్కువేద్దు లేకపోతే నూనె ఎక్కువేద్దని చెప్తే నూనె ఎక్కువేద్దంటే మానేస్తారు, నేను కారం ఎక్కువ చేస్తారు. కొంతమంది అసలు మీరు ఎవరికైతే జాగ్రత్త కొనమని వాళ్ళు ఉండరు, ఎవరు ఇంట్లో చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళ అలవాటుని బట్టి వాళ్ళు ఉండేది, ఎవరి అలవాటు ఆడకపోతుంది. మామూలుగా జనరలైన ఆరోగ్యం మంచి రోజునాడు గురించి అనారోగ్యం వస్తుంది. మీరే బాగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, నాన్నగారు ఉపన్యాసం మానేద్దాం, వంట జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళు మీరే ఒక్కర్లేరు, నాన్నగారు ఆహారం విషయం చూద్దాం, కొన్ని ఉపన్యాసం పోతైపోతుంది అని ఆ మాత్రం త్యాగం చేసేవాళ్ళు కూడా మీరే ఒక్కర్లేరు. అంటే మీ నలుగురు గురించి ఏ పట్టణం అయినా అంతే, మీ విషయంలో బుద్ధుడు కూర్చుండే బలహీన ఉంటుందో మాకు వచ్చిన బలం, బుద్ధుడు కూర్చుండే బలహీన ఎవరైనా భోజనాన్ని పిలిస్తే కాదు అయిపోవాడు, తిని బాధపడేవాడు. బుద్ధుడు చాలా గొప్పవాడు, పరిపూర్ణమైన జ్ఞాని. కానీ ఎవరైనా భోజనాన్ని పిలిస్తారనుకొని పిలిచేవారు ఎందుకు వాడు ఎలా ఉంటారో తినేసేవాడు, వాళ్ళ బాధపడు చివరిలో మోసించి పట్టు చచ్చిపోయాడు బుద్ధుడు. అది ఆయన చివరి ఎలా చచ్చిపోయాడు అంటే మొదలంటే పిలిచారు వాళ్ళు వెనకబడి వరండారు. వాళ్ళు బుద్ధుడికి కులం లేదని అదే గొప్పతనం, బుద్ధుడికి అసలు కులం లేదు, అది బుద్ధుడి జ్ఞానం మాట ఎదురైంది ఒక బలహీన. ఎవరు అడిగిని పిలిపితే దడిపులు పిలిచిన వాళ్ళు ఇంటికెళ్ళి బ్రాహ్మణ ఇంటికాడ ఎలా తింటాడు, వైశ్యం ఇంటికాడ ఎలా తింటాడు, అంత ప్రేమగానే దళితులు ఇంటికెళ్తాడు. ఇంకా ఆ విషయాన్ని బుద్ధుడికి బుద్ధిరేశాడు, ఎవరో మన దేవుళ్ళు కూడా సరిపోరు అంత ఆక్షేపం. వాడు మాంసం అందాడనుకోండి, వాడి మాంసం ఆ తింటాడు, మాంసం తినేవాడు ఆయన ఏదో పాపం ప్రేమగా పెట్టాడు తినేవాడు. మాంసం తినాలని కాంక్ష కాదు, అది పెట్టింది నేను తిన్నాడు అంటే ఆ ప్రేమకు పరిమితిందో. చివరి రోజులు వాళ్ళు పెట్టారు దళితులు, వాళ్ళు మాంసం కూడా పెట్టారు తిన్నాడా, మాంసం సరిగ్గా ఉడకలేదు, ఉడకపోతే మనుషులు కూడా మాంసం పడిన 4 రోజులు మాంసం చూడు పడి బాధపడి చచ్చిపోయారు. కానీ ఆ ప్రేమ మా మటుకు అప్పుడు అవేకాయ చెప్పాడు, దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్ వీ పీపుల్ మైండెడ్ పీపుల్ మన చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఆ బుద్ధి గురించి చెప్పేటప్పుడు వివేకాన్ని ఉద్రేక పడేవాడు, ఉద్రేపడి నా గురువు కూడా సరిపోడు బుద్ధుడి ముందు అనేవాడు. అసలు ఊహించలేదు బుద్ధుడికి, అసలు మన దేవతలు ఇలా అనుకోవడం మన దేవతలు కూడా సరిపోడనిపిస్తుంది బుద్ధుడికి. ఇప్పుడు మనం 1 సంవత్సరాన్ని చచ్చిపోతామంటే పెద్ద పురమణింపులు అరేంజ్మెంట్లు మనకు. బుద్ధుడు చనిపోయే రోజున ఒక్క మాట నేను చెబుతుంది చేస్తున్నా, ఒకటే చాలా దేవుడు అని చెప్పటాను అక్కడ. అది మాంసం తిన్న పనులు చేపలు తిన్న పనులు, ఆ శరీరం చనిపోయే రోజుని ఆ చవిత్రముడు అడుగుతాడు, నీ శరీరాన్ని ఏం చేయమంటాడు. చవిత్రముడు పేరు ఆను, ఆను. ఇప్పుడు మనం ఉన్నది గ్రామం కదా, నేరడు మిల్లే కదా, నేరడు మిల్లాంటి చిన్న గ్రామంలోనే ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. మనం ఉన్నది గ్రామం కదా, ఇది నేరడు మిల్లే కదా అని అడిగాడు. నేరడు మిల్లే గ్రామం శ్మశానం లేకుండా ఉంటుందా? ఈ గ్రామంలో అందరినీ తీసుకెళ్ళి అందరి శవాలను తీసుకెళ్ళి ఏ శ్మశానంలో దహనం చేస్తున్నారో ఆనందం శరీరాన్ని కూడా అక్కడే దహనం చేశాడు. బుద్ధుడు ఫలానా చోట శరీరం విడిచిపెట్టాడు, ఫలానా చోట చనిపోయాడు అనేటువంటి గుర్తు కూడా ఈ బుద్ధుడికి అక్కర్లేదు. కానీ ఆనందం ఒకటే కోరేది, నేను ఎవరింటికాడ మాంసం కూర తిన్నాను వాడి పేరు మటుకు ఎప్పుడు నీకు నీకు నాకు తప్పించి ఆ బుద్ధి యొక్క గౌరవం, ఆ బుద్ధి యొక్క ఆక్షేయత, ఆ బుద్ధి యొక్క ప్రేమ ఎక్కడే చూడండి. మీరు సత్యమేదం చెప్పాడు అనమాట, ఓ ఆనంద్ నేను ఎక్కడైతే మాంసం కూర ఎవరింటికాడైతున్నాను అది నీకు నాకు తప్పించి ఎవరికి తెలియదు, వాడి పేరు మటుకు నీ జీవితంలో ఎప్పుడు బయట పెట్టద్దు. ఏం చెప్పంటే బుద్ధుడు ఫలానా చోట మాంసం తిన్నాడని చెబితే వాడికి చెడ్డ పేరు వస్తుంది, ఎవరికి, మాంసం పెట్టిన వాడికి. ఇప్పుడు కూడా బుద్ధుడికి బుద్ధుడి మాంసం ఉంది, ఎవరింటి పెడుతున్నాడు ఇప్పుడు ఆ పేరు ఎవరికి తెలియదు ఇంతకాలం అయిన తర్వాత కూడా వాడు ఉద్దేశం. అంటే ఆయన ఆప్చేత మానవ జాతిని ఆయన ప్రేమించిన ప్రేమ, వాడు మాంసం తిన్నాడా చేపలు తిన్నాడా కాదు, మానవ జాతి మీద ఆయనకున్న ప్రేమ, ఆయన కరుణ, ఆయనకున్న ఆప్చేత. వీళ్ళకి తప్పుకోలేదమ్మా నేడు, వీళ్ళకి ఇక్కడ ఉన్నాడు నేడు, ఈ ప్రేమ గారు ఇక్కడ ఉన్నాడు ముందు ఇది అడుగు, ఇది భక్తుడై ఉండడు లేదు, ప్రేమలో ఉంటాడు మొత్తం లేదు. సరే భగవాన్ ఏం చెప్తున్నాడంటే సరే నీకు నమ్మకం ఉంటే సరే సరే, నీకు నమ్మకం బట్టి కుదరాలి, నమ్మకం సరిపోతుందని ఆయన పూజలు చేయమంటారు అన్నాడు. పూజలు అక్కడ ఏ ఒక్కరు నమ్మకం ఉంటే సరిపోతుంది అని, పూజలు చేసే పని జపాలు చేసే పని నమ్మకమే చేసేస్తుంది. అదే ఆయన చేత అది ఒకవేళ నమ్మకం కుదరట్లేదనుకో, భవిష్యత్తులో ఎందుకని మంచి కోసం చెప్తున్నాను. ఆ నమ్మకం కుదరకపోతే ఈ దొంగనేని విచారణ చేసి దాన్ని పోగొట్టుకో. ఈ దొంగనేనికి ఈశ్వరమైన విశ్వాసం కుదిరితే సరే సరే, ఈ దొంగనేని ఈశ్వరమైన విశ్వాసం కుదరట్లేదు అనుకో, దాన్ని విచారణ చేసి పోగొట్టుకో. ఒక ఇది నచ్చకపోతే ఈ మార్గం నచ్చకపోతే ఆ మార్గంలో రెండు, ఇది నచ్చితే ఇదే ఇది సేఫెస్ట్, ఇదే సేఫ్ సైడ్. భక్తి మార్గం అన్నింటి కంటే సేఫ్ సైడ్. భక్తి లేకుండా జ్ఞానం రాదు, శ్రద్ధ లేకపోతే భక్తి రాదు, భక్తి లేకపోతే జ్ఞానం రాదు. ఇది సేఫెస్ట్ సైడ్. దాని ఉండే విశ్వాసం పూరితే ఏం అక్కర్లేదు. ఇది కుదరకపోతే మటుకు ఆ దొంగనేమి విచారణ చేసి పోగొట్టుకోవాల్సింది. నీకు ఆల్టర్నేటివ్ చెప్తున్నాను, చాయిస్ చెప్తున్నాను. దాని ఈ మార్గం నీకు నచ్చకపోతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణించండి. దానికి ఏం అర్థం లేదు. ఏదైనా పొంది ఒకటే, నీ నమ్మకం నిజమైతే, నీ నమ్మకం నిజమైతే భగవంతుని మీద ఏం కంప్రమైజ్ చేయలేదు. భగవంతుడు నాకు ఆ ఉపకారం చేయలేదు, ఈ ఉపకారం చేయలేదు అన్న నీ నమ్మకం నిజమైతే, నీకు కావాల్సిన భగవంతుని చేసే ఉపకారాలు కాదు భగవంతుడు, నీకు కావాల్సిన భగవంతుని ఇచ్చే వస్తువులు కాదు భగవంతుడు. భగవంతుడు సృష్టి కంటే భగవంతుడు గొప్ప కాదు. నీకు కావాల్సింది సృష్టిని చూసి మనిషి మునిసిపోతున్నావు. ఇందులో ఏం లేదు, ఉన్నదంతా భగవంతుడిలోనూ ఉంది. ఈ సృష్టి లేకుండా ఆయన ఉండగలడు, కానీ ఆయన లేకపోతే ఇది ఉండలేదు. అంటే నీ ఫిర్యాదులు చేయి, నీ నమ్మకం నిజమైతే ఫిర్యాదులు ఇరవు. అది చేయలేదు దేవుడు, నాకు అది చేయలేదు, ఆ ఉపకారం చేయలేదు, ఈ ఉపకారం చేయలేదు అంటూ ఉంటారు. కొంతమంది భక్తులు ఇంకా గొప్పగా మాట్లాడతారు. ఏమంటే కష్టాలన్నీ మా ఇంటికి వస్తున్నాయంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పంపొచ్చాం కదా. ఇంత బుద్ధిమంతులు ఉన్నారు భక్తుల్లో కూడా. నిజమైన భక్తులు వాడికి వచ్చే కష్టం నాకే రావాలనుకుంటారు. అంటే నీకు భగవంతుడి పట్ల నమ్మకం నిజమైతే గుర్తుని చెప్తున్నారు మదన భగవంతుడు. భగవంతుడి పట్ల నీకున్న నమ్మకం అసలు ఆ నమ్మకం నా నమ్మకం ఇప్పుడు అని చెప్పడానికి నా మాటకి అందదు ఆ నమ్మకం. నా మాటకు అందదు, నా రచనకు అందదు, నా మనసుకు అందదు. ఇప్పుడు నాకే ఈశ్వరుడు మీ నమ్మకం ఉందనుకోండి, హృదయపూర్వక నమ్మకాన్ని నేను చెప్పడానికి నా మాట చెప్పలేదు, నా రచన చెప్పలేదు, నా మనసు కూడా ఊహించలేదు ఆ నమ్మకాన్ని. మాటకండదు, రాతకండదు, మనసుకు కూడా అండదు ఆ నమ్మకం. ఆ నమ్మకం కుదిరితే నువ్వు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి. ఆ నమ్మకం వల్ల నమ్మకం ఉన్న వాడికి ఆశాభంగం ఏముండదు. ఏదైనా ఆయన ప్రసాదం ఆశ ఉండదు. ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటి? ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటి? ఆ నమ్మకం ఉన్నవాడికి ఏదైనా ప్రసాదమే. కష్టం వస్తాయని ప్రసాదం, సుఖం వస్తాయని ప్రసాదం, గౌరవం వస్తాయని ప్రసాదం, అగౌరవం వస్తాయని ప్రసాదం, మంచి వస్తాయని ప్రసాదం, చెడు వస్తాయని ప్రసాదం. ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి, దేవుని దేవుని దయ దేవుని దయ, చెడు వచ్చినప్పుడు కూడా దేవుని దయ అనుకోవాలి. అప్పుడు నీ మనసు చల్లబడుతుంది. నీకు గౌరవం వచ్చినప్పుడు దేవుని దయ అనుకున్నప్పుడు, అగౌరవం వచ్చినప్పుడు దేవుని దయ అనుకో. నీకు లాభం వచ్చినప్పుడు దేవుని దయ అనుకున్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా దేవుని దయ అనుకో. మంచి దేవుని దయ అనుకున్నప్పుడు, చెడు కూడా దేవుని దయ అనుకో. నీకు ఏమైనా చెడు కలిగితే అది నమ్మకంలో ఉందా, గొప్పతనం ఉందా, అలా అనుకో. నీ నమ్మకం నిజమైతే నువ్వు ఏం అలా అనుకుంటావు. నిజంగా నువ్వు అలా అనుకోలేకపోతున్నావు అనుకో, ఈశ్వరుడు పట్ల నీకు నిజమైన నమ్మకం లేదు. వీడు ప్రసెంట్ తిరిగేస్తున్నాడండి వీడు. ఏమంటే నువ్వు చెప్పినంత బాగుంది, మీరు ప్రపంచానికి సంబంధించిన మనుషులు, నాకు ఇంత ప్రపంచ వాసన పూర్తిగా పోలేదు. మీ ప్రపంచం దేవుడికి దేవుడికి ఎంత దగ్గరగా లేదు, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఇంతవరకు నీ తోడు ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పాననుకోండి. ఇప్పుడు భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఇప్పటివరకు విమానాలని టీవీ మాటలు మాట్లాడాడు, ఎందుకు వచ్చినా కూడా ఎప్పుడు జరిగిన భూమి మీదకి రావాలని. విమానం ఇంత జీవితం ఏ నాడుకన్నా 10 గంటల విమానం మీద ఉన్న భూమి మీదకి రావాలి కదా. భూమి మీదకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఏమన్నా మీ ప్రపంచం మనుషులు, మీ జీవనకి ప్రపంచానికి దూరంగా లేదు, ప్రతి ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం. మాకు అన్నీ కావాలి, మోక్షం కూడా కావాలి. మోక్షం ఉంటే కోరుకునే వాళ్ళు ఏం కావాలి కదా, అన్నీ కావాలి. దాంతోపాటు మోక్షం కూడా కావాలనుకుంటున్నాం. ఆ దేవుడికి దగ్గరగా లేము, దేవుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఏదో ఎదిరించుకోలేకపోతున్నాం. ఎదిరించుకోవాలి, ఎదిరించుకోవాలి, గొడవలు తగ్గించుకోవాలి, గొడవలు తగ్గించుకోవాలి అనుకోవడం కానీ చేరుకొచ్చాడు సొన్నా. ఏది ఎదిరించుకోలేకపోతున్నాం, ఏది ఎదిరించుకోలేకపోతున్నాం, ఏ వాసన ఎదిరించుకోలేకపోతున్నాం. అంటే దుఃఖం కూడా రోజు వచ్చేస్తుంది. దుఃఖం రోగం ఉన్నప్పుడు బాధ విడిచిపెట్టదు, వాసన ఉన్నప్పుడు దుఃఖం విడిచిపెట్టదు. అంటే ఏదో దుఃఖం మనకి, ఏదో ఒకే దుఃఖం రోజు లేకపోయినా ఏదో రకమైన దుఃఖం, రోజుకో రకం, రోజుకో రకం, ఏదో రకమైన దుఃఖం ఏదో వెంట పడుతుంది. భగవంతుని ఏదో రకంగా ప్రార్థిస్తున్నాం కానీ తృప్తి అవ్వటం లేదు. భగవంతుని మీద గట్టిగా నమ్మకం అయిన వాళ్ళు కాదు, మీరు చెప్పిన మీ నమ్మకం లేకపోయినా కొంచెమైన నమ్మకం ఉంది, 1% అయిన నమ్మకం ఉంది, కానీ లోపల సంతృప్తి లేదు, తృప్తి లేదు. నా మానసిక పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పండి. అంటే నీకు నమ్మకం ఉందన్నా పూర్తిగా లేదంటున్నావు కదా,
ఆ నమ్మకాన్ని పూర్తి చేసుకో, నువ్వు చెప్పిన సమస్యలు అన్ని పరిష్కారం అయిపోతాయి, అన్నీ సరవుతాయి, అన్నీ సరవుతాయి. మీరు ఎవరన్నా నువ్వు అడగక్కర్లేదు, అన్నీ సరవుతాయి. నోరు తెరిచి నువ్వు అడగక్కర్లేదు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, అన్నీ సరవుతాయి. నీకు నమ్మకం లేదు, 1% 2% అంటున్నావు అనుకుంటున్నావు అంటున్నావు, దాన్ని 20% చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మిగతా విషయాన్ని నేను చెప్పక్కర్లేదు, అన్నీ సరవుతాయి, అన్ని కండిషన్లో పడిపోతాయి. అప్పుడు గాడ్డని కంఫర్ట్ అయిపోతాయి. నీకు నమ్మకం 20% నమ్మకం కూడిందనుకో, అప్పుడు నీ కంఫర్ట్ ఎవరు? ఈశ్వరుడే కంఫర్ట్. అప్పుడు నీ కంఫర్ట్ బయట బోధాలు అక్కర్లేదు, నీ కంఫర్ట్ దేవుడే నీ కంఫర్ట్. ఎప్పుడు నీ నమ్మకం పరిపూర్ణం అయితే అసలు లేదు, నీకు ఎవరు ఉందంటున్నావు కదా, దాన్ని పూర్ణం చేసుకో, దాన్ని పరిపూర్తి చేసుకో. ఏదైనా తక్కువ ఉంటే పెంచుకో, అది పరిపూర్తి చేసుకో, 20% స్థితికి రా. అప్పుడు నీ ఈశ్వరుడే కంఫర్ట్, ఈశ్వరుడే ప్లేజర్, ఈశ్వరుడే హ్యాపీనెస్, ఈశ్వరుడే కంఫర్ట్. గాడి గారు కంఫర్ట్, గాడి గారు ప్లేజర్, గాడి గారు హ్యాపీనెస్, గాడి గారు పీస్, గాడి ఎవ్రీథింగ్, గాడి లిబరేషన్, ఎవ్రీథింగ్ లిబరేషన్. ఇంకా ఎవరు వంక చూసినా, నీ వంక చూసినా, ఈ గాలి వంక చూసినా, ఈ చెట్ల వంక చూసినా, నేను మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాను. లిబరేషన్ ఎదుర్కొంది, గాడు ఎదుర్కొంది, మోక్షాలు ఎదుర్కొంది. ఏది చూసినా నేను లిబరేషన్ అనుభవిస్తాను. ఆ దిక్కు చూసినా, ఈ దిక్కు చూసినా, ఆ మూల చూసినా, ఈ మూల చూసినా, నేడు నీళ్ళు ఉన్నా, గుండూరులో ఉన్నా, కాశీలో ఉన్నా, ఎక్కడున్న లిబరేషన్? గాడి ఎవరి కంఫర్ట్, గాడి ఎవరి లిబరేషన్, గాడి ఎవరికి హ్యాపీనెస్, గాడి ఎవరి పీస్. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అంటే అసలు నీకు నమ్మకం లేదంటలేదు, నువ్వు ఉన్నదాన్ని పూర్ణం చేసుకో, సరిపడి చేసుకుంటే అప్పుడు ఈశ్వరుడు మీకు కంఫర్ట్. కంఫర్ట్స్ కోసం మనుషుల మీద కానీ వస్తువుల మీద కానీ ఆధారపడక్కర్లేదు. ఏ ఎవరు కంఫర్ట్, ఏ ఎవరి హ్యాపీనెస్, నటన బట్టి ఎవరికి? గాడి ఎవరి కంఫర్ట్, గాడి ఎవరి హ్యాపీనెస్, గాడి ఎవరి ప్రెజర్, గాడి ఎవరి బీస్, గాడి ఎవరి పీస్. నారాయణే ఎవరికి ఇది? నారాయణ ఎవరి బడి ఇది? నారాయణ మనసులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నారాయణుడు ఎవరు లేరు, ఉన్నది ఒకటి. వీరంటున్నాడండి, ఒకవేళ నేను నిజంగా మీరు చెప్పినట్టు నమ్ముతాననుకోండి, 20% నమ్ముతాననుకోండి, ఒకవేళ సహాయం చేయటం మానేస్తాడేమో అంటాడు. అన్ని నేను నమ్మకం పూర్తయిపోతున్నాయనుకోండి, నమ్మకం పూర్తయిపోయిన తర్వాత కూడా నాకు సహాయం చేయడానికి అప్పుడు మాట ఏంటంటే, మీ నమ్మకం నిజమైతే, మీ నమ్మకం నిజమైతే, మీ నమ్మకం 100 రూపాయలు నువ్వు పూర్తి చేసుకుంటే అప్పుడు సహాయం చేస్తాడా చేయడని తలంపు కూడా మీకు రాదు. మీ నమ్మకం నిజమైతే, నేను చెప్పినట్టు ముందు మీ 100 రూపాయలు నమ్మకం పెంచేసుకుంటే ఆ పూర్తి నమ్మకంలో, పూర్తి శరణాగతిలో ఆయన చేస్తాడా చేయడానికి ఇప్పుడు అన్నారు కదా, తీరా చేస్తా చేయడం అని ఆ తలం కూడా మీకు రాదు. అదే నమ్మకం. మిమ్మల్ని చూడటం కూడా మోక్షం, 5 రూపాయల మోక్షం, అది చూస్తుంటే మోక్షం, ఆ చెట్టుని చూస్తుంటే మోక్షం, మిమ్మల్ని చూస్తుంటే మోక్షం. మోక్షం ఊళ్ళు ఎక్కడ ఉంది, గిన్నెడు ఎక్కడ ఉంది, నెరలి నీళ్ళు ఎక్కడ ఉంది, కాశీ ఎక్కడ? వెరీ శాంతి, వెరీ రమ అండ్ లిబరేషన్. బట్టలు కొనేటప్పుడు మనం కనిపిస్తున్న రమణే కానీ నమ్మటం లేదు, ఇంకా కనిపించిన దేవుని మీద నమ్మటం. అది ఎంత స్పష్టంగా మీకు ఆ కూల్నెస్ వస్తుందంటే లోపల లిబరేషన్ మీకు వచ్చేది. ఈ చెయ్యి చెయ్యి తాకింది అనుకోండి, ఫిజికల్గా మీకు ఎలా తెలుస్తుందో లోపల లిబరేషన్ మీకు ఎలా తెలుస్తుంది? మీ తలంపు మీద ఆధారపడక్కర్లేదు. ఈ చెయ్యి ఈ చెయ్యి ఇలా తాకింది అనుకోండి, ఎంత స్పష్టంగా తెలుస్తుందో లోపల మీకు లిబరేషన్ అంటే లోపల మోక్షం, ఆ మోక్షం మీకు అనుభవంలోకి వచ్చిన ఆ టచ్ మీకు ఎలా తెలుస్తా, అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రాక్టికాలిటీ, మోక్షం అనేది ఎలా ఉంటుందో మాటల్లో తెలియదు, రచనలో తెలియదు, ఊహాగానంలో తెలియదు, అనుభవంలో తెలుస్తుంది. మీరు 100 రూపాయలు నేను అందాలనుకోండి, అప్పుడు ఆయన సహాయం చేయడనుకోండి. అప్పుడు మాట ఏంటంటే 100 రూపాయలు నమ్మిన తర్వాత ఆయన సహాయం చేయడమే తలంపు కూడా నీకు రాదు. నువ్వు పూర్తిగా నమ్మలేదు కాబట్టి తలంపులన్నీ వస్తున్నాయి. అదే నీకు ఏమి ఇష్టమో, ఒకరి భగవంతుడు నీకు ఏమి ఇష్టమో అవి చేయలేదని కంగారు పడకు. ఒకసారి నీకు ఏమి ఇష్టమో అవి చేస్తాడనుకో, ఒకసారి నువ్వు పాడైపోవచ్చు, నీకు గర్వం రావచ్చు. అంటే ప్రస్తుతానికి ఆఫ్ చేసిన తర్వాత చేస్తాడు. రోజు పేటాటాడు వాడి ఫలితంలో డబ్బులు ఎవరు ఉన్నా లేదని చెప్తారు. అలాగే నువ్వు అనుకుని ఒకసారి ఆఫ్ చేస్తాడు, ఒక నువ్వు పాడైపోతా ఉన్నావు, తగిన అర్హత వచ్చిన తర్వాత, తన యోగ్యత వచ్చిన తర్వాత నువ్వు పేకాట మానేసాక డబ్బులు ఇమ్మని తిరిగి నీకు ఏది ఇష్టం అది చేయటం లేదని కంగారు పడకు. ఎందుకో ఆయనకు తెలిసి నీకు ఎందుకు చేయటం లేదు, ఆ విషయం కూడా ఆయనకు వదిలేదు. నేను నాకు బాగా ఇష్టమైన దేవుడు చేయటం లేదని అనుకోకు. నువ్వు పూర్తిగా నమ్మక ఎలాగా అనుకోవలే, నువ్వు 1% నమ్ముతున్నావు అంటున్నావు కదా, అందుకు చెప్తున్నాను. ఒకవేళ ఈ లోపల నువ్వు ఏం ఇష్టమైంది ఆయన చేయలేదని, కానీ ఎందుకు నీకు ఆయన చేయలేదానికి తెలుసు, నీకంటే ఆయనకు తెలుసు, నీకంటే తెలియదు కదా వాడు. ఇంకొక చిన్న మాట ఉంది, అద్భుతం ఉంది, నీకేది నుంచో నీకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. ఇది మాట కాదు, మంత్రం. భగవంతుడు నీకంటే తెలియగలవాడు, భగవంతుడు నీకంటే వివేకవంతుడు, భగవంతుడికి నీకంటే నీకేది మంచిదో నీకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుసు. ఆ విషయం నీకు అర్థమైతే నీకు ఆందోళన ఆగిపోతుంది, యాగిటేషన్ ఆగిపోతుంది, అశాంతి ఆగిపోతుంది, దుఃఖం చల్లారిపోతుంది. ఒకవేళ నీకు ఇష్టం లేదని ఎప్పుడైనా భగవంతుడు చేసినా ఏంటి నాకు ఇది ఇష్టం లేదు భగవంతుడు ఎందుకు చేశాడు అనుకోకు. ఈ లోపల నీ సౌందర్యం పెంచడానికి, నీ నవనేత్యం నీ నవనేత్యం పెంచడానికి, ఆ దుఃఖం అనే అగ్నిలోంచి సఫరింగ్ లోంచి అగ్నిలోంచి నేను తేలి బంగారాన్ని ఎలా కాల్స్తే తేజస్వస్థలో బంగారానికి, అలాగే అగ్నిహోత్రంలోంచి నేను కాల్చి 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 నీకు ఇష్టం లేని సంఘటనలు కూడా అనుసరించి నీకు వచ్చినప్పటికీ, నీ నచ్చని నీకు నచ్చని నీకు ఇష్టం లేని సంఘటన జీవితంలో జరిగినప్పటికీ, ఏంటి ఈ సంఘటన ఇలా జరిగిందని అనుకున్నప్పటికీ, నిన్న మహోన్నతులు చేయటానికి, నీ జ్ఞానం పరిపూర్ణం చేయటానికి ఈశ్వరుడు అలా చేస్తున్నాడు. కానీ నీ మీద కోపం మటుకు కాదు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, దేనితోటి పోలిక పోల్చడానికి వీళ్ళని టీచింగ్. కృష్ణుని ఎవరితోటి పోలుస్తాం? కృష్ణుడితోటి పోలుస్తారు. ఇంకెవరు పోల్చడానికి ఎవరు ఉన్నారు? కృష్ణుని ఎంతటి వాడంటే కృష్ణుడు లాంటి వాడంటే మనిషిలోటి పోల్చగలరు. నీకు ఇష్టమైన సంఘటన జరిగినందుకు మా కన్నర పడకు. ఈశ్వరుడి మీద నీకున్న విశ్వాసాన్ని ఎదుర్కోకు. చెప్తారు, శ్వాస పోయినా విశ్వాసం విడిచిపెట్టొద్దని. నీకు ఏదైనా జీవితంలో కుటుంబంలో ఏమైనా కష్టాలు వచ్చాయనికి అది కన్నర పడకు. 100% విశ్వాసం అంటున్నావు కదా నువ్వు. నీకు 100కి 100 మార్కులు తేవటం కోసం కొన్ని కష్టాలని కల్పిస్తాడు. నీ అమ్మ తెల్లారుజాము 4 లేపితే నీ అమ్మ మీద కోపం వచ్చిన నీకు నీకు మార్కులు ఎక్కువ రావటానికి. ఒకటేమో గుర్తుపెట్టుకు, నీకంటే వివేకవంతుడు, నీకంటే తెలియని వాడు, నీకేది మంచిదో నీకంటే ఎక్కువ ఈశ్వరుడు తెలుసు. ఆ ఒక్క వాక్యం మర్చిపోకు. ఇది వాక్యం కాదు, ఇది మంత్రం. నీకేది మంచిదో నీకంటే ఈశ్వరుడు చెప్పుకుని తెలుసు అన్న వాక్యం. రామ రామ, కృష్ణ కృష్ణ, శివ శివ అని వాళ్ళు అనుకుంటున్నావు. ఈ మాటను కూడా అలా అనుకో. ఇది ఇది మాట కాదు, ఇది మంత్రం.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
వాసుదేవుడు అంటే ఇదంతా నేనే. ఈ ప్రజలు నేను, ఈ పేరు కూడా నేను. పేరు తెలిసిన ప్రజా తెలిస్తే నీకు ఉంటుంది. నీకు బాధ ఉన్నప్పుడు బాధ తెలిసినప్పుడు, నీకు సుఖం ఉన్నప్పుడు సుఖం తెలియదా? ఆ సుఖం ఏ కృష్ణుడు, వాడే నారాయణుడు, వాడు పారమాంతిక సత్యం. వాడే ఇవ్వాలి నీకు సుఖాన్ని ఇవ్వాలంటే, వాడి సుఖాన్ని ఇవ్వటం కాదు, వాడే సుఖం.
ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో శివాయ. శివ 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 శివ